அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
அர்ஜுனுடு ரதంలో నుంచి కిందకి దూకి పరిగెడుతూ ఉన్న ఉత్తర కుమారుని వెంట వెళ్ళి పట్టుకోగా వాడు వణికిపోతూ, నీకు విశిష్ట ధనాలు లంచంగా ఇస్తా, పట్టణంలోకి వెళ్ళగానే 100 బంగారు నాణాలు ఇస్తా, అష్టవైడూర్యాలు ఇస్తా, రథం గుర్రాలు 10 ఏనుగులు ఒక ఊరిస్తాను, నన్ను విడిచిపెట్టు బాబోయని ఆర్తుడై ప్రార్థిస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒళ్ళో పడుకొని అన్నట. ఆ ముగ్ధత్వంతో అమాయకంగా మాట్లాడుతున్న అతన్ని చూచి అర్జునుడు నవ్వి రకరకాల దీనాలాపాలు ఆడుతున్న వాడిని సేద తీర్చి రథం దాకా మోసుకొచ్చాడు, ఈడ్చుకొచ్చేసట. ఎందుకే భయపడిపోతావు వీర్రాడా, ఎప్పుడైనా చచ్చేదే, అయినా భయపడుతున్నావు కాబట్టి నిన్నెందుకు దాన్ని పంపుతాం. వెర్రవ్వకు మన్న పోటు గురు వీరులతోట అశక్యమేని అత్తెరగది ఏలని గుడుగు తేరికి సారథి గమ్మునాకు చిచ్చుర పిడుగెట్టులట్టడరి సూరుల మొత్తమునుకు చేసెదన్ పరపెద సేన రాజు ధృతి బాపెద గోవుల గ్రమ్మరించెదన్. ఓ ఉత్తర కుమార, భయపడవు, కురువీరులతో యుద్ధం చెయ్యడం నీకు చేత కాకపోతే ఊరుకో, ఆ పని నేను చేస్తాను, నా రథానికి నువ్వు సారథ్యం వహించు. ఇంత పూర్వం నన్ను సారథిగా తీసుకొచ్చావు, ఈ క్షణం నుంచి నువ్వు నా రథ సారథివిగా. నేను రథమెక్కి ధనుస్సు పుచ్చుకుని అగ్గిబిడుగులాగా విజృంభిస్తా, వీరులందరినీ నుక్కు నుక్కు చేస్తాను, ఈ సైన్యాన్ని చల్లా చెదర చేస్తాను, రాజరాజు ధైర్యం పటాపంచలు చేస్తాను. నేను వీరుణ్ణి ధైర్యవంతుండనుకుంటున్నటువంటి కురురాజు ఈ దెబ్బతో పలాయనం చెత్తగిస్తాడు, ఆవులు మళ్ళిస్తాను అంటూ ఇష్టం లేదు బాబోయ్ అన్నా సరే ఆ ఉత్తరుణ్ణి రథం ముందు భాగాన ముడుచుకుపోయేటట్టు కూల వేసేసేట. అమాంతంగా ఆ విధంగా వాడిని ఎదురు కోలెక్కి తాను రథమెక్కి ధనుస్సు పుచ్చుకున్నాడు. కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్నారు. ఇప్పుడు పాపం సారథి రథికుడు అయ్యాడు, రథికుడు సారథి అయ్యాడు. ఇదిగో అటు కాదు, ఈ జమ్మి చెట్టు దగ్గరికి నడన్నాట. జమ్మి చెట్టు దగ్గరికి సంతోషంగా తీసుకెళ్ళాడు. ఆ అర్జునుడు జమ్మి చెట్టు దాచిన చోటుకి వెళ్ళేసరికి ఈ వెళ్ళడం, పరిగెత్తడం, ఉత్తరుణ్ణి పట్టుకోవడం, రథం ఎక్కడం చూస్తున్నారు. చెట్టు దగ్గరికి వెళ్ళాక మాయమైపోయాడు ఆయన. చెట్టు పక్క కొంచెం పొదలు కాబట్టి అటువైపు వెళ్ళాక కనపడలా. ఆ లోపు ఈ పేడి వేషంలో ఉన్న అర్జునుడు పెద్ద కేశపాశ్యంతో భారంతో పొడవైన చేతులతో ఉత్తరుణ్ణి పట్టుకోవడం, అంతా చూచారు. ఏమండి, ఏ రూపంలో ఉన్నా మణి మణి, స్ఫురత్ రూపంతో ఉన్న అర్జునుడి యొక్క ఆ పరుగు, ఆ నడక, టీవీ ఆయన కదులుతూ ఉండే విధానం చూచి కౌరవ సైనికులకు ఎందుకో కడుపులో చేయటం కలిచేసినట్టు అయిపోయిందట. నిశ్చేష్టులైపోయారు. ఆ సమయంలో వాళ్ళందరూ మాట్లాడటానికి మాట రాలా. మారు వేషంలో ఉన్న వాడిని చూచినా వాళ్ళకి తెలియని ఒక భీతి కలిగింది అతను చూస్తే. ఆ కాంతి, ఆ బలం అటువంటిది. ఓ పక్కన వాళ్ళు నిశ్చేష్టులై ఉన్నారు సైనికులు, మరో పక్కన ఉపద్రవాలు కనపడ్డాయి. అది చూచి ద్రోణుడు అన్నాడు, మా ఆశ నభోమణి సూర్యుడి యొక్క కాంతి తగ్గిపోయింది. నక్కలు కూసిన్, నక్కలు కొయ్యో కొయ్యో అని కూస్తున్నాయి. ఈ మేఘాలు దిక్కులంతటా వ్యాపించి రంగురంగుల కాంతులు ప్రసరిస్తున్నాయి. మేఘాలు రకరకాల రంగుల్లో వచ్చేయట, వింత రంగులు భూమి మీదకు ప్రసరిస్తోంది. యుద్ధానికి బయలుదేరే సమయంలో స్వచ్ఛంగా చక్కగా ఉన్న ఆకాశం కాస్త మాసిపోయింది. ఈ వాద్యాలు అంటే పెద్ద పెద్ద భేరీలు, యుద్ధ భేరీలు. అవి తమంతట తామే ఎవరు కొట్టకుండా అపధ్వనితో మోస్తున్నాయి. ఈ ఏనుగులున్నాయి ఇక్కడ, ఇవి నిష్కారణంగా ముందుకు వంగిపోయి తడబడి నడుస్తున్నాయి. మంచి భద్రమైనటువంటి గజాలు అలా పడిపోతూ ఉంటే గుర్రాలు ఉన్నాయి, ఉత్తమాశ్వాలు, మామూలు అశ్వాలు కావు, అవి కన్నీళ్లు కారుస్తున్నాయి. ఈ పైన జెండాలుంటాయే అవి వంగి కింద పడిపోతున్నాయట, అపశకునాలు ఇవన్నీ. దగ్ధములైనట్టులు సమ్యక్ ధైర్యములడలి మండే ఆయుధ జయముల్ దిక్ధూమం పెసగి అసందిగ్ధము మన కాచియగుట దీనికి తగగన్. తగలబడినట్టుగా ధైర్యం తగ్గిపోయింది. సైనికుల్లో మంచి ధైర్యం ఉండేది ఎంతో పూర్వం, ఆ ధైర్యం నశించిందిట. ఆయుధాలు మండిపోతున్నాయి. దిక్కులంతటా పొగ వ్యాపిస్తోంది. మనకు యుద్ధం తప్పదు, దీన్ని బట్టి మీరేం చేస్తారంటే మన సైన్యాన్ని తగినట్టు తీర్చుకోండి. అందరూ తమ తమ వాహనాలు, ఆయుధాలు సిద్ధంగా ఉంచుకోండి. రథం నడపడానికి సారథులు రెడీగా ఉండండి, గుర్రాలు నడపడానికి రౌతులు సిద్ధంగా ఉండండి. మావటి వాళ్ళు ఏనుగులను ఆయత్తం చెయ్యండి. ఇప్పుడు రాబోయే ఘోర యుద్ధం నాకెందుకో భయం కలిగిస్తున్నది, కాబట్టి మీరు మీ ఆయుధాలు సిద్ధం చేసుకోండి. వీలున్నంత వరకు గోవులు రక్షించుకోండి, గోవులు మాట దేవుడు, మీ ప్రాణాలు కూడా కాపాడుకోండి అని చెప్పి. ఎందుకు చెప్పాడు ఇదంతా? తానప్పుడు అర్జునుడు ఇరింగిన వాడు కావున అర్జునుడిని కనిపెట్టేశాడే. ఆ శిష్య గురుబంధం అటువంటిది. అందువల్ల కనిపెట్టేసి లోపల బెంగ ఏమిటి, అర్జునుడు చెబితే సమయం భంగమవుతుందేమో, అజ్ఞాతవాసం పాడవుతుందేమో అని భయం. ఆయనకి టైం లెక్కలేదు. అందుకని ఈ టైం తెలియాలంటే పక్కన ఎవరున్నారు, భీష్ముడు, ఆయనకి తెలుసు. అందుకని సురదీసును వదనంబు నీక్షించి సన్నవార ఇట్లని గంగాపుత్రుడైన భీష్ముడికి అలా చూసి ఏం ఎరగనట్టుగా కోర్ట్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు. వెరవరిగాక వీడు కురువీరులకు పొడచూపు వాడే అచ్చరువు ఒక మ్రాని పేరయిట శేరగ వచ్చుచునున్నవాడు అహంకర నమకాని ఉండొకటిగా అన్నడు మూర్తి విశేషమారయం సురపతి ఎట్లా వీని మది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడు. వీడెవడో ఉపాయం తెలియక తనకు అపాయం వస్తుందని గ్రహించగా ఒంటరిగా ఈ కౌరవ సైన్యానికి కనపడుతున్నాడు. ఇలా కనపడచ్చా, ఇది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒంటరిగా కౌరవ సైన్యంతో ఢీకొంటున్నాడనే ఉద్దేశం కాదు. అక్కడ వెరవరి అండంలో వీడికి తెలివితేటలు లేవు. తెలివితేటలు ఎక్కడ లేవు? కొంపదీసి బయటపడిపోతే అజ్ఞాతవాస భంగం అవుతుందేమో, అది తెలుసుకోకుండా వస్తున్నాడేమో అని అంతరార్థం. చెట్టు పేరుతో ఇక్కడికి చేరుతున్నాడు. ఈయన జమ్మి చెట్టు దగ్గరికి ఎడుతున్నాడని చూశారుగా, చెట్టు పేరుతో ఇక్కడికి వస్తున్నాడు అన్నాడు. చెట్టు పేరుతో ఇక్కడికి వస్తున్నాడంటే ఇందులో కూడా గొప్ప అంతరార్థం ఉంది. అర్జున వృక్షము అంటే మద్ది చెట్టు అని అర్థం. సంస్కృతంలో అర్జునుడు అంటే మద్ది. అందుకే జంట మద్ది చెట్లు కూర్చున్నప్పుడు యమలార్జున భంజనం అన్నారు కృష్ణుడు మద్ది చెట్లు కూర్చున్నప్పుడు. వీడు చెట్టు పేరువాడు అంటే అర్జున వృక్షం ఉంది కదా, అర్జునుడనే పేరున్నవాడు, వీడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. చెట్టు పేరు గలవాడు వస్తున్నాడు అని రెండు అర్థం అనమాట. అంటే అర్జునుడు వస్తున్నాడు సుమా అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. అలా రాకూడదు. అహంకారం తప్ప వీళ్ళు ఏం కనపట్ల. ఇలా రావడం అంటే కౌరవులు వచ్చారనే ఆగ్రహంతో తన పరాక్రమం మీద నమ్మకంతో వచ్చేస్తున్నాడు, కానీ ఇప్పుడు రావలసిన అవసరం కాదు. రూపురేఖలు చూస్తే, ఆ కాంతి ఆ బలం చూస్తే ఇంద్రుడిలాగా ఉన్నాడు. అంటే ఇంద్రుడు కొడుకేగా మరి, అందుకని. కానీ వీడి మనస్సులో ఏమనుకుంటున్నాడో ఏమిటో ఇలా వచ్చేస్తున్నాడు వెనక ముందు చూడకుండా. ఇలా అనేసరికి అందులో అంతరార్థం కనిపెట్టేశాడు భీష్ముడు. అతని సందేహం తీర్చాలి, కానీ అతనితో మాట్లాడితే వీళ్ళిద్దరితో లాలో చదువుతున్నారేమో అని ఎవరైనా అనుకుంటారు. అందుకని దుర్యోధనుడి కేసు చూసి దుర్యోధనుడితో చెబుతున్నట్టుగా ద్రోణాచార్యుడికి చెబుతున్నాడు. తల్లపగు రింపులకు ఇంబకు కొలది గడచి వచ్చితిమి అకుంఠిత బాహా బలము నెరపదరి అయ్యను చలింపవల్లదింకమనకు శత్రుల వలనం. ఇదిగో మనం శత్రువులకు అనుకూలమైన మేర దాటి వచ్చాం, హద్దు దాటి వచ్చాం. శత్రువులకు అనుకూలమైన హద్దు దాటి వచ్చామంటే హద్దు ఏమిటి, అజ్ఞాతవాసం హద్దు దాటారు వాళ్ళు అని అర్థం. మనము అంటే ఇక్కడ పాండవులు. పాండవులు అంటే వాళ్ళు అశ్వధీయులు, నిజానికి కౌరవుల దగ్గర ఉంటారు, కానీ ఆ బుద్ధిని బట్టి వాళ్ళకి ఇష్టంలా. అందువల్ల మనం శత్రువులకి ఎప్పుడో సరిహద్దు దాటి వచ్చేసాం, అజ్ఞాతవాసం దాటిపోయిన వాళ్ళే నువ్వు భయపడకయ్యా గురువు గారు అన్నాడు. కానీ దుర్యోధనుడు ఏమనిపిస్తుంది, శత్రువుల యొక్క సరిహద్దు దాటాం, ఇంక వాడు మనల్ని ఏం చేయలేరేమో అని వాడు అనుకుంటున్నాడు. అమోఘమైన బాహుబలం ప్రకటించే సమయం వచ్చింది. దుర్యోధన నువ్వు శత్రువులతో యుద్ధం చేసి నీ బలం చూపించని ఒక అర్థం, అర్జునుడికి అజ్ఞాతవాసం పూర్తయింది తన పరాక్రమం చూసే సమయం వచ్చింది అని రెండో అర్థం. ఇంకా శత్రువుల వల్ల మనం భయపడవలసిన అవసరం లేదు అనగానే ఈ టెక్నిక్ కి కనిపెట్టేశాడు గురువుగారు. పార్థునకు సమయభంగంబు వలని సంకటంబు లేకునికి మది ప్రియం వంది మొగంబున దోపనీయక పుయ్యిలోట దక్కి ఇట్లని. అర్జునుడికి ఇంకా అజ్ఞాతవాస భంగం కాదన్నమాట, సమయం దాటిందన్నమాట అని ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందంతో ఏం చేసేట, పుయ్యిలోట దక్కి సందేహం విడిచిపెట్టేశాడు. ఇంకేట్ లెక్క, ఎంతవరకు అర్జునుడి పేరు చెప్పొచ్చో చెప్పకూడదనే పీకులట్లో ఉన్నాడు, ఇప్పుడు చెప్పొచ్చనే ధైర్యం వచ్చింది. అందువల్ల లోపల సంతోషం వచ్చిందిట. మొగంబులం దోపనీయక, అది మొహంలో కనపడకూడదు, అది కనపడితే మళ్ళీ దుర్యోధనుడు ఏడుస్తాడు లేని పొరుగు. అందుకని కనపండి అవ్వకుండా ఒక్కొక్కప్పుడు ఎంత ఆనందం వచ్చినా లోపల లోపలే దాచుకోవాలి మరి. ఆ తర్వాత సంకోచం విడిచి అన్నాడు. ఏమని, సింగం బాకటితో గుహాంతరమున ఏర్పాటు మాతంగ స్ఫూర్జిత యోధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చును వచన కాంతార నివాస ఖిన్నమతి అశ్వత్సేనపై పీడ వచ్చల్ గుంతీసుత మధ్యముండు సమరస్థేవాభిరామాకృతి. సింహం చాలా కాలం నుంచి కొండ గుహలో దాక్కొని ఆకలికి మలమలమల మాడిపోయి ఎవరైనా ఆహారం ఇస్తారా అని ఎదురు చూస్తున్నప్పుడు సరిగ్గా గుహ దగ్గరికి ఏనుగులు గుంపు వస్తే చెంగున దూక ఏనుగుల కుంభస్థలాలు పగలగొడుతుంది. అలాగే అర్జున్ పోని అలా చెప్పుకోవచ్చుగా, శిష్యుడి మీద ప్రేమ తాగల. ఈ తన్నితోటి కయ్యమున్నకి కొనందగువారలస్మతీయాతశేమలో కలుగుట ఆరయ సంశయము ఎల్లభంగి గోవ్రాత నివర్తనము సుఖరూప కిరీటికి ఇతండు రుద్రుని ప్రీతుని చేసిన వినని పింపెసలారెడు బాగు సంపదం. వీడితో యుద్ధానికి సిద్ధపడేవారు ఇంత మన సైన్యంలో ఒక్కడున్నాడంటే నాకు అనుమానమే అన్నాడు. ఈ అర్జునుడితో యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉన్నవారు ఈ భూమండలంలో మన సైన్యంలో ఒక్కరు కూడా లేరు. ఏ రకంగా చూసినా చాలా తేలికగా ఈ కౌరవ సైన్యాన్ని జయిస్తాడు, ఆవులు తీసుకుపోతాడు. ఆవులను తీసుకెళ్లడం అర్జునుడికి చాలా తేలిక పని, దూది పింజని మొయ్యడం అంత తేలిక. అయినా మన వాడి సంగతి తెలియదా, ఇతడు తన బాహుబలంతో శివుణ్ణి మెప్పించి యుద్ధం చేశాట. శివుడు మెచ్చుకుని పాశుపతం ఇచ్చాట. శివుణ్ణి నిర్మించి అతనితో యుద్ధం చేసిన వాడికి ఈ భూలోకంలో ఉండే మామూలు మానవులు లెక్క అన్నాడు. ఈ పలుకులు విన్నాడు. సరిగ్గా పక్కన ఉన్నాడు కర్ణుడు, కటకట పడ్డాడు వాడు, ఒళ్ళు మండిపోయింది వాడికి. అర్జునుడు పేరెత్తి తీరే వాడికి ద్వేషం అయ్యి బొత్తిగా పార్టీలు వీరు ఇద్దరిది. అందువల్ల సహించలేక కోపంతో ద్రోణుడితో ఇలా అన్నట్ట, యావయ్యా గురువా, నువ్వు గురువా బరువువా అన్నాడు. పంటవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు నిన్నుండనరామి చేసి ఇది ఒప్పునే. కౌరవ సేన కల్ల ఉండవమేటివి బలము గర్వము కొందగా ఇట్లు శత్రుతో చెండిమ కోహటించితి నిజం బునకున్నరుడింత ఎక్కుడే. నిన్నెవ్వరూ ఏమీ అనలేరు, అనకూడదు కాబట్టి గురువు కాబట్టి ఇలా బతికిపోతున్నావు. అంతేకాని ఇంకోడెవడైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటామా? పాండవ పక్షపాతంతో నోటికి వచ్చినట్లు వాగుతున్నావు, ఇది తగదు. ఈ కౌరవ సైన్యానికి అంతటికీ నువ్వు ఒక్కడమే వీరుడుగా? అంటే ఈ లోకంలో ఇంకెవరు వీరులు లేరా? ఈ పాండవ సైన్యం మీద ఉండే అభిమానం కొద్దీ కౌరవ సైన్యం యొక్క బలం గర్వం సన్నగిల్లే మాటలు మాట్లాడుతున్నావు. ముందే ఓడిపోతాం ఓడిపోతాం అంటే వీళ్ళు యుద్ధం చేస్తారు? శత్రు పరాక్రమానికి బెదిరిపోతూ మాట్లాడుతున్నావు, అది నీకే తగింది. నిజానికి అర్జునుడు అంత గొప్పవాడా? అతడు వస్తే నా భయంకరమైన బాణాలతో వాడి హృదయ పద్మం చిన్న భిన్నం చేసేస్తా, యోధ వీరుడికి ఆనందం కలిగిస్తా, నా బాహుబలం చూపిస్తా అనగా దుర్యోధనుడు ఆ రాజయుడికి చూసి బలి చెప్పావు, తప్ప బలికి తీవు, చక్కగా చెప్పావు. చెబుతున్నా విను, ఇతడు అర్జునుడైతే సోదరులతో మళ్లీ అడవికెళ్లి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి బయటపడ్డాడు కాబట్టి. కాబట్టి అర్జునుడైతే మనకు సంతోషం కాదు, మరొకడైతే నా భయంకరమైన బాణాగ్ని జ్వాలలతో వీడిని భస్మం చేసి పారేస్తాను, నా సైన్యం ప్రమోదించేలాగా, ఈ లోకమంతా నన్ను పొగిడేలాగా, ఓహ్ దుర్యోధనుడి బలమిదా అని అందరూ నన్ను ప్రశంసించేలాగా ఈ దుష్టుని భస్మం చేస్తా అనగానే లోపల చికాకుగా ఉన్న పైకి మేలు అని ఊరుకున్నారట భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు. తక్కినవాడు శభాషన్నారు, ఆనందించారు. ఈలోపు వీళ్ళు వీళ్ళ గొడవ వీళ్ళదే గాని ఇవేం తెలియదు, ఎక్కడికో శమి వృక్షం దగ్గర తీసుకుపోయాడు అర్జునుడు. అక్కడ రథం నిలబెట్టాడు, ఉత్తర ఆపు రథం అన్నాడు వాడు. ఆపడికి ఇప్పుడు వాడి పని కదా, డ్రైవర్ అయ్యాడు వాడు, అందుకని ఆపి రథాన్ని. ఏమిటి సారథి అన్నట్టు వెనక, ఇంకా పాత పౌరుషం పోలా, ఏమిటి సారథి అన్నాడు. ఏమీ లేదయ్యా, ఈ చెట్టు చూసావా, నానా శాఖోపశాఖలతో భయంకరంగా ఉన్న ఈ పెద్ద వృక్షం జమి చెట్టు, శమి వృక్షం. ఇన్నగమునందు గాండివమున్నది అదిగాని మద్భుతోద్రేక విలాసోన్నతి కోర్వవు పెద్దయు నన్ను వలి విండ్లు కురుచలు అల్లతి బలం. ఈ పెద్ద చెట్టు మీద గాండివమని పేరున్న అర్జునుడి యొక్క విల్లుంది, అది తప్ప నాకు యుద్ధానికి పనికొచ్చే విల్లు మరొకటి లేవు. నీవు తీసుకొచ్చిన ఈ ధనుస్సుందే, ఇది పొట్టిదిన్ని గట్టిగా ఇలా అంటే పటుక్కుని విరిగేదిన్ని అన్నువా అని చెప్పేశాడు సుస్పష్టంగా. అల్పం కురుచులు పొట్టివి, ఇవి యుద్ధం చేసేటప్పుడు నాకు చాలవు, నేను రకరకాలుగా బాణాలు తీసి ఇలా లాగేసరికి ఇవి విరిగిపోతాయి. ఇవి విరిగిపోతే యుద్ధం ఏం చేస్తాం? నా భుజోద్రేకానికి, అంటే ఆయన చూడండి బాణం వేసేటప్పుడు ఆ బాణం ఎలా లాగుతాడో ఆ ధనుసును పట్టుకునే విధానానికి మామూలు వీళ్ళు ఆగవట, మనబోటి వాళ్ళం గాంధీవాన్ని చూస్తేనే అడులెత్తిపోతాం. అటువంటి గాంధీవం తప్ప మామూలుది నాకు ఆగదు. ఇవి నీ తెగ కొల్లది, ఇవి నీ కేటగిరీకి చెందినవి, నీలాంటి సామాన్యులు వాడేటటువంటి వీళ్ళివి. మంచి ఉద్రేకం వచ్చినప్పుడు కర్ణుడితోటి, అశ్వత్థామతోటి, గురువుతోటి, భీష్ముడితోటి యుద్ధం చేసినప్పుడు ఈ చెత్తో అల్లెతాడు వెనక్కి లాగితే ఆ తాటి దెబ్బకి ఈ విల్లు పెళ్ళును విరిగిపోతుంది. అంచేత ఇవి నాకు చాలవు. ఆ పైన విల్లది 100,000 లావరయంగన్ లక్ష ధనుస్సుల బలం గల విల్లది అన్నాడు. లక్ష ధనుస్సుల్లో ఏ స్ట్రాంగ్ ఉంటుందో, ఏ బలం ఉంటుందో, ఏ దార్ఢ్యం ఉంటుందో ఆ దృఢత్వం గాంధీవంలో ఉంది. ఈ మామూలు ఆయుధాలతో గట్టి కవచాన్ని కాని ఏనుగును కాని ఇంకా బలిష్టమైన వస్తువులు గాని కొట్టలేము, నరకలేము. యుద్ధంలో సరైన ఆయుధం లేకపోతే యుద్ధం చేయగలమా? మనిషి నైపుణ్యం ఉన్నవాడే, ఆయుధం లేదు ఉపయోగం ఉంది. మంచి బాగా పురాణం చెబుతాం కానీ మైకు లేదు, ఏం చేస్తాం? అంతే సంగతి. ఇంకా బాగా చెబుతాం, దిక్కుమాల వాళ్ళు కొంతమంది కూర్చుని సోచ చెబుతారు, ఏం చేస్తాం? అది పరిస్థితి అక్కడ. కాబట్టి గాండేవం కావాలి అనగానే ఈ చెట్టు ఎక్కమనగానే చూశాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తమ తమ సమస్త ఆయుధాలు ఈ చెట్టు మీద కట్టారు. అది కట్ట ఇప్పి అందులో గాండీవం మాత్రం తీసుకుని తక్కిన మాత్రం బంధించి కిందకి రానగానే ఆయన పైకి చూసి శవాకారంతో ఉన్నాయి ఆ శస్త్రాస్త్రాలు. చెప్పాక పాండవులకు తప్ప తక్కిన వాళ్ళకి శవం కింద కనబడతాయి, పైన ఏమో చర్మం వేశారు. అందువల్ల ఆ శవంలో ఉన్న ఆయుధాల కట్ట చూసి ఉత్తరుడు వణికిపోతూ, ఏమయ్యా ఇంతలోకి పోయిపోయానా, యుద్ధంలోంచి పారిపోతే మాత్రం పీనుగునంత గందగునే నాథ తను చూడనక పుయ్యిలోటక నన్నీ నీచపు బండి పనుపంగా నీకుందగునే పాపకర్మము కాలే. ఏమయ్యా శవాన్ని ముట్టుకోవచ్చా నేను రాజకుమారుణ్ణి? అయినా ఆలోచించకుండా సంకోచించకుండా ఈ నీచపు పనికి నన్ను ఆజ్ఞాపిస్తున్నావు, ఇది నీకు తగునా? పాపం కదా, రాజపుత్రుడు కదా. అనగా ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు, ధర్మరాజు తమ్ముడు అనడంలో ధర్మం తెలిసినవాడు తమ్ముడు ఆయన, అధర్మం చేయమంటాడా? అతి ఆదరంతో ప్రేమతో ఇలా చూసి, పిచ్చివాడా శవాన్ని నిన్ను ముట్టుకోమంటానా? అంత పనికి మాని పనిచేస్తానా మత్స్యరాజపుత్ర? అది మనుషులెవరూ తాకకుండా దగ్గరికి చేరడానికి వీలు లేకుండా ఉండడం కోసం చర్మంలో కట్టినటువంటి అస్త్రశస్త్రాలు, అంతేకాని శవం కాదు. ఒకవేళ అదే శవం అయితే నేను ఆజ్ఞాపిస్తానా? నమ్ము, అవి ఆయుధాల కట్టే. తొందరగా జమ్మి చెట్టి కాలుష్యం చేయక అవతల టైం అయిపోతుంది యుద్ధానికి. కట్ట విప్పు, గాంటీవన్ నాకు అందించు అనగానే చేసేది లేక లోపల తిట్టుకుంటూ ఉత్తరుడు వెళ్ళగా చెట్టు ఎక్కాడు. చెట్టు వెళ్ళిగెందుకు ఉత్తరుడు? అసలే ఆయన ఎక్కలేడు, చెట్టు ఎక్కడ అందరికీ వస్తుందా? కాని దాని తోడు అది పీరుగేమోనని భయం, ఇతని మీద ఇంకా నమ్మకం ఏర్పడలేదు. వాడు అమాయకుడు, వాడు చెప్పిన లోక జ్ఞానం పెద్దగా లేదు, లేకపోతే ఈ పాటికి అర్థం వారి గాండీవం అనగారి అయినా అర్థం చేసుకోలేకపోయాడు. మెల్లగా ఉత్తరుడు సెమీ వృక్షం ఎక్కాడు. రథం మీద నిలబడినటువంటి అర్జునుడు తొందర తొందరగా ఇవ్వయ్యా అన్నట్ట. అనేసరికి వాడు ఆయుధాల బంధం ఇప్పాడు. ఇప్పేసరికి ఎలా ఉంది? మెర్రసి ఉదయించు గ్రహముల తరచు ప్రఫల గ్రేణి చేసి దశ దిశలం క్రిక్కిరిసి వెడలే ఆ వెండ్లం మెరుగులు నృపతనయు దృష్టి మిరుమిట్లుగన. ఉదయించేటటువంటి గ్రహాల దట్టమైన కాంతులను తిరస్కరిస్తున్నాయి. ఆ కాంతులు అంటే ఆ గదలు, ఆ ధనుస్సులు ఎంత కాంతితో ఉన్నాయి! నిజానికి నవగ్రహాలు ఉదయకాలంలో చాలా శోభతో ఉంటాయి, ఆ కాంతి కంటే వీటి కాంతి ఎక్కువగా ఉందన్నమాట. అంతలా మెరిసిపోతున్నాయి. ఉత్తరుడు చూపులు మిరుమిట్లు కొలిపింది, కళ్ళెల్లా మిలుమేసుకున్నాడు. వాడికి ఏం కళ్ళు కనపడలే కాసేపు. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకేసారి కొన్ని వేల క్యాండిల్ బల్బులు మొహం మీద వేసినప్పుడు కళ్ళు ఎలా వేలు కమ్ముతాయి, అలా వేలు కమ్మేవాడికి. ఆ సమయంలో ఆయుధాలు ఎలా కనపడ్డాయట? పెద్ద పావుల్లాగా, కొండ చిరువుల్లా కనపడ్డాయట వాడికి. ధర్మరాజు గారు ఏమన్నాడు అర్జునుడికి? నాకు తప్ప ఇంకెవరికి మీ రూపం చూపించకూడదని చెప్పాడు. అందువల్ల కొండ చెరవల్ల బుస్సు అన్నట్టు కనపడ్డాయి. అందులో ధనుస్సు యొక్క చివర అంచులా వంగి ఉంటుంది. అది చూడగానే నారికి బయటెట్టింది ఆ పాము అనుకుని వాడు ఒడికిపోయి కళ్ళు గౌక్కుని ఊసేసుకుని ఓ సారథి సారథి అని ఒడికిపోతున్నట్ట. కళ్ళు తేరు, పాండవుల్ని తలుచుకుని చూడు, అదేం కాదు ఆయుధాలే ఆయుధాలే ఆయుధాలు అని వందసారి చెప్పాట. నువ్వు చూస్తున్నది ఆయుధాలనే, పావులు కాదు పావులు కాదు అని ఎప్పుడైతే చేయవలసి వచ్చింది పాప అర్జునుడికి. అప్పుడు అతి కష్టం మీద అలా చూశాడు నిర్భయంగా. అప్పటికి కొంచెం కొంచెం అనుమానం తగ్గింది. ఎందుకైనా మంచిది అలా అలా రెండుసార్లు తట్టాట. ఆ గట్టిగానే ఉంది, ఇది ఒక దగ్గర ధనుస్సే పావు కాదనుకున్నాడు. అప్పటి కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు ధైర్యం వచ్చాక ఏమంటున్నాడు? సారథి అని సమీ సాచ్యం పిలిచి ఇట్లని మళ్ళీ రాజపుత్రుడనే అహంకారం మూర్ఖత్వం. ఓ సారథి, ఇదేమిటయ్యమో ఈ ధనుస్సులో ఈ పెద్ద ధనుస్సు కనపడుతోంది, ఇది ఒక చాపము విస్మయం వదవించుచు కొండ చిలువయుకొన తగియున్నది ఖచ్చిత కనక కమల సముదయ్యుతి సమూప గోహనోజ్జలమగుచు. సారథి, ఈ విల్లు ఏమిటి? ఆశ్చర్యం కలిగిస్తోంది. కొండ చిలువ అన్నట్టుగా ఉంది. ఈ ఇంటి మీద బంగారపు తామర పువ్వులు నగిషీపని చెక్కారట. తరుసుకు కూడా రకరకాల నగిషీలు చెక్కుతారు. దాని కాంతి అంతటా వ్యాపిస్తోంది. ఓరి బాబో, ఈ ధనుసు ఏమిటి? పక్కనున్న ధనుసులు ఏమిటి? గద ఏమిటి? శంఖాలు ఏమిటి? ఇవేమిటని అడిగితే, పాండవుల్లో ఎవరెవరు దీన్ని ధరిస్తారు పైగా అని ఒక్కొక్కటి చూపించాడు. చెట్టు మీద అయినా కింద అయినాను. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, మొట్టమొదట నువ్వు నన్ను అడిగిన విల్లుందే ఆ పెద్ద విల్లు, అది కాండీవం. అది అర్జునుడికి ఎప్పుడు ఇష్టమైనది, రక్షణ అదే. దానివల్ల అతడు యుద్ధంలో దేవదానవుల్ని సైతం అవలీలగా జయించగలిగాడు. దేవతల్ని రాక్షసుల్ని కేవలం ఆవింటితో జయించాడు ఆయన. ఆద్య పురుషోపలాలితము ఉద్యోదిత రోచిరుగ్గమోగ్రంబు అరి నిర్భేద్యము దివ్య జనన మనవద్యము కార్ముకైకవరము కుమారా. ఓ ఉత్తర కుమార, ఆ కాండీవాన్ని బ్రహ్మ మొదలైన మహానుభావులు ధరించారు. అది బ్రహ్మ సృష్టి అని ప్రసిద్ధి. మామూలుదేది కాదు, అది బ్రహ్మదేవుడి వంటి వారు దాన్ని ధరించారు. ఆద్య పురుషుడు అంటే ఆయన ధరించాడు. దాని కాంతులు భయంకరం. శత్రువులు చూస్తే వణికిపోతారు. శత్రు నిర్భేద్యం అది. పైగా దివ్యమైన జన్మ. దాని పుట్టుకు కూడా గొప్ప పుట్టుక, మామూలు పుట్టుక కాదు. ఇది దోషము లేని ధనుస్సు. ధనుస్సుల్లో ఏదో లోపం ఉంటుందిట. కాస్త ఎక్కువ తక్కువ, కాస్త పెళ్ళుసో ఏవో ఉంటాయి, తాడు దిగిపోవడం ఏమో ఉంటాయి, దీనికి ఏముండవు. ఇది కార్ముక శ్రేష్టం. ఈ ధనుస్సులలో ఇంత గొప్ప ధనుస్సులు అరుదు అన్నమాట. లేవండల్లా, లేవంటే ఎలాగ? శారంగం అనే ధనుస్సు ఉంది, కృష్ణుడిది, శివుడి పినాకం ఉన్నాయి. కాబట్టి ఇలాంటిది లేదండల్లా. ఇది ఉత్తమమైన ధనుస్సుల్లో ఒకటి. ఈ మహనీయమైన చేపంబు బ్రహ్మ శత సహస్ర వర్షంబులు. ఈ ధనుస్సుని మొట్టమొదట బ్రహ్మదేవుడు లక్ష సంవత్సరాలు ధరించాట. దీన్ని లక్ష సంవత్సరాలు ఈ ధనుస్సు బుద్ధుని యుద్ధం చేశాడు బ్రహ్మ ఒకప్పుడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రజాపతి, నాకు కాస్త ఆ ధనుస్సు కావాలని బతిమాలు తీసుకుని 64,000 సంవత్సరాలు ఆయన ధరించాడు. దాని జన్మ దాని అంత పుట్టుకుంది ఏకంగా. తర్వాత ఇంద్రుడు ప్రజాపతి దగ్గర నుంచి తీసుకున్నాడు, 85 ఏళ్లు మాత్రం ధరించాడు ఇంద్రుడు. చంద్రుడు ఇంద్రుడి దగ్గరకు వచ్చి, ఇంద్ర ఈ ధనుస్సు నాకెమ్మా అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు చంద్రుడికి ఆ ధనుస్సు ఇచ్చాడు. ఇంద్రుడి దగ్గర కేవలం 85 ఏళ్లే ఉన్న ఈ ధనుస్సుని చంద్రుడు 500 సంవత్సరాల కాలం ధరించాడు. ఆ 500 సంవత్సరాల కాలంలో ఇంద్రుడితో యుద్ధం వస్తే ఈ ధనుస్సుతో యుద్ధం చేశాడు. పైగా గురువు గారి భార్య ఎత్తుకుపోయినప్పుడు యుద్ధం జరిగిందిలేండి. అప్పుట ఇంద్రుడి దగ్గర తీసుకున్న ఈ ధనుస్సుతో ఇంద్రుడి చెమడాలు ఎక్కదీశాడని పెద్ద పేరు. ఆ తర్వాత వరుణుడు వచ్చాడు. చంద్ర చంద్ర ఈ ధనుస్సు నాకివ్వా అన్నాడు. వరుణుడు తీసుకుని 100 ఏళ్లు ధరించాడు. ఆ వరుణుడికి మిత్రుడు అగ్నిహోత్రుడు వచ్చాడు. ఈ గాండీవం అంటే ముచ్చటగా ఉందయ్యా, నాకివ్వా అన్నాడు. అగ్నిహోత్రుడు వరుణుడి దగ్గర నుంచి ఈ విధంగా ముచ్చటపడి తీసుకున్నాడు. పాపం అగ్నిహోత్రుడు అట్టే కాలం ధరించలే, 1 ఏడో 2 ఏళ్లో ధరించే లోపు ఆయనకు అజీర్ణం పట్టుకుంది. ఆ అజీర్ణం తొలగడం కోసం భూలోకంలో కాండవం అనే అడవి ఉన్నది. ఆ అడవి దహించాల్సి వచ్చింది. ఆ అడవి దహించవలసి వచ్చినప్పుడల్లా ఇంద్రుడు వచ్చి ఆ అడవి మీద వర్షం కురిపించేవాట. అందువల్ల అగ్నిహోత్రుడు తగలబెట్టలేకపోతూ ఉండేవాడు. అప్పుడు అగ్నిహోత్రుడు అర్జునుడి దగ్గరికి కృష్ణుడి దగ్గరికి వచ్చి, మీకు ఆయుధాలు ఇస్తాను, కాండవ వనాన్ని దహనం చేయనివ్వండి, నన్ను ఇంద్రుడి నుంచి కాపాడండి అన్నాడు. అలాగే అన్నారు వాళ్ళు. అప్పుడు చక్రం పట్టుకొచ్చి కృష్ణుడికి, ఈ గాండీవం అనే ధనుస్సు పట్టుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు ఆయన. ఈ గాండీవం అక్షయ తూడీరారు అంటే ఎన్ని బాణాలు తీసినా అన్ని బాణాలు ఫుల్గా ఉంటాయి వీటిలో, అముల పొదుల్లో. అభేద్యమైన కవచం అర్జునుడికి ఇచ్చాడు ఆయన. ఆ గాండీవాన్ని అర్జునుడి పరాక్రమానికి అగ్రహిస్తే దానిని ఆయన తన జీవితంలో 65 ఏళ్లు ధరిస్తాడు. 65 సంవత్సరాల తర్వాత ఆ ధనుసు మళ్ళీ వరుణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా ఇది త్రిలోక పూజ్యమైన మహిమతో వప్పారుతోంది. ఇది దీని బ్యాక్గ్రౌండ్, వెళ్ళబోయే ఫ్రంట్ గ్రౌండ్. అటువంటి అద్భుతమైన ఈ విలు ఇవాళ నీ పూర్వజన్మ సుకృతం వల్ల చేత్తో ముట్టుకోగలిగావు. ఇక వరసగా చూడు. నీలోత్పలఛాయ నెరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబు తాళ ప్రమాణ సుందరమునై పర్మశాఖామృగాంచితమగు కార్ముఖంబు తీవ్ర కృశాను సందీప్త ఆకృతియు కనత్కనక మత్స్యంబులు కలుగు తనువు మెరుగారు సారోంబు మెరయు కాంచనమయూరముల శోభిల్లు చాపమును వరుస పాండవాగ్రజుండు పవనపుత్రుడు నగులుండు తదను సంభవుండు పట్టునవి కుమార అక్కవాజిన కోశ మహాశరంబు పార్థునది అచూవే. అదిగో అక్కడ నీకు ఎడం వేపున నల్ల కలువ పువ్వులు బంగారపు ఎత్తులు నగిషీపరి కింద చెక్కిన ధనుస్సు ఒకటి ఉందే, ఆ ధనుస్సు పాండవాగ్రజుడు ధర్మరాజు గారిది. తాటి చిత్తంత ఉండి బంగారపు కోతులు చెక్కిన ధనుస్సు ఉందే, అది భీముడి ధనుస్సు. ఆంజనేయుడికి తమ్ముడు గనక ఆంజనేయుడి మీద ప్రీతి కొద్దీ కోతి బొమ్మలు చెక్కించుకున్నాడు ఆయన. మరో పక్కన కుడివేపున ఉన్నది చూడు, అగ్నిహోత్రంలా వెలిగిపోతూ బంగారపు చేపల బొమ్మలున్నది, అది నకులుడి విల్లు. దృఢమై బంగారపు నెమళ్లు చెక్కినటువంటి ధనుస్సు సహదేవుడిది. ఉత్తర కుమార, ఎత్తు చర్మం చుట్టిన ఒక పెద్ద బాణం ఉంది, ఇంత లావు బాణం, అది అర్జునుడిది. అది పాశుపతాస్త్రం, దాని జోలికి మాత్రం వెళ్ళకి ఇప్పుడు దాని అవసరం లేదు. ఇక ఆ సెంటర్ లో చూసుకో, మధ్యలో ఉంది. ఎద్దెసలంతన రుచులు సముద్దీప్తములగుచునుండ ఉజ్జలమగున యొద్దండ గదాదండము పెద్దయు నెడమెచ్చి పొట్టు భీముడు పోరం. అన్ని దిక్కుల తన బంగారపు కాంతులు ప్రసరిస్తూ ఉంటే ఉజ్జ్వలంగా ప్రకాశించే ఆ పెద్ద గదాదండం ఉందే, ఆ ఉద్దండ గదాదండాన్ని భీముడు ఇష్టపడి ధరిస్తాడు. స్పెషల్ గా ఆర్ప్రచి చేయించుకున్నాడు. ఆ గద చేయడానికి మూడేళ్లు పట్టింది ఆ రోజుల్లో, అంత బరువుగా చేయించాడు అది. ఎవరైనా ఆ గద ఎత్తి ఆయనకి ఇవ్వాలంటే కనీసం 1000 మంది కావాలి. ఎటువంటి వాళ్ళు పహిల్వానులు కావాలి ఆ గద ఎత్తడానికి, ఇంకా తగ్గిన వరసలు అనవసరం అని ఈ విధంగా చెప్పి బాణాలు కత్తులు కవచాలు ఇవన్నీ కూడా ఎవరు ఎవరెవరు అన్ని చెప్పాడు. అప్పుడు మూఢాత్ముండగుల యుద్ధరుండు పాండవోత్తము నిరుంగవీటని, అప్పటికీ మూర్ఖుడు వాడు, ఇంకా ఇంత స్పెషల్ గా చెప్పేస్తున్నా, నేను యుద్ధం చేయాలంటే గాంధీవం కావాలి అన్నాడు. అది అర్జునుడు తప్పెవరు మొయలేరు అన్నాడు. ఆ గాంధీవం నాకు అన్నాడు. ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాలిగా, బుర్ర తక్కువ మనుషులు కొందరు ఉంటారు, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవదు, బొత్తిగా వివరించి తిట్టాలి వాళ్ళని. అదిగో అటువంటి వాళ్ళల్లో ప్రథమోత్తముడైనటువంటి మన ఉత్తర కుమారుడు ఇంకా అర్జునుడిని తెలుసుకోలేక ఇక్కడ ఈ మహనీయమైన ఆయుధాలు పెట్టి పాండవులు ఎక్కడికి వెళ్లారంటావు మన పాండవులు బృహన్నల, నీకు తెలిస్తే చెప్పబోయే పుణ్యం ఉంటుంది అని స్నేహంతో గౌరవంతో అంతలో బాధ కలిగిందిట. దీన్ని బట్టి జ్ఞానం లేదు కాని పాండవులంటే అతనికి ప్రేమ భక్తి, విషాదం పొంది ఇలా అన్నట్ట. ఏనం మహానుభావుల మేనల్లుడా, ఏను అమ్మగానుభావుల మేనల్లుడ వారలార్య మిత్రులు శత్రుక్ష్మానాయక గర్వతమో భానులు బంధుహిత కార్య పరతంత్రాత్ముల్. నేను ఆ మహానుభావులకి మేనల్లుణ్ణి, ఆ పాండవులు నాకు మేనమావలు, వాళ్ళు నాకు పూజ్యులు పరమమిత్రులు, శత్రువుల యొక్క గర్వం అనే చీకటిని తొలగించే సూర్యులు వాళ్ళు, బంధువులకి మంచి ఉపకారాలు చేస్తారు, బంధుప్రీతి ఎక్కువ వారికి. ఈయన మేనల్లుడు అంటాడు, ఎలా మేనల్లుడు అయ్యాడు ఎక్కడ తెలియదు కదా. అందువల్లే అన్ని పురాణాలు చదవాలి అని చెప్పడంలో రహస్యం అది. పూర్వం వసు అనే ఒక రాజుగారు ఉండేవాడు, ఆ వసురాజు గారి వీర్యాన్ని చేప మింగింది. ఆ చేప కడుపులో నుంచి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆడపిల్లకి సత్యవతి అని పేరెట్టారు, మగపిల్లవాడికి మత్స్యుడు. ఆడపిల్లకి మత్స్యగంధి అంటారు ఆవిడ్ని, ఆ మత్స్యగంధి కొడుకే వేదవ్యాసుడు, ఆ సత్యవతికే మత్స్యగంధి అని పేరు. ఆవిడ పరాశరుణ్ణి పెళ్లి చేసుకుంది మొదట, తర్వాత శంతన మహారాజుని చేసుకుంది. ఆ అన్నగారు ఉన్నాడే మగవాడు మత్స్యుడు, ఆ మత్స్యుడి యొక్క రాజ్యమే ఇదంతా మత్స్య దేశం అంటే. ఆ మత్స్యుడి యొక్క వంశంలో వారు కాబట్టి వీళ్ళు వరుసకి మేనల్లుళ్ళు అయ్యారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. అంచేత ఇవన్నీ తెలుసు కాబట్టి బంధుత్వం మీద అభిమానం ఉంది గనక ఎప్పుడో పూర్వం నుంచి మేము వాళ్ళకి వరుసగా మేనల్లుడు అవుతాం. చాలా దూర చుట్టకమైనా ఎప్పుడో మరి సత్యవతి, ఎప్పటి సత్యవతి, సత్యవతి కొడుకు విచిత్ర వీరుడు. విచిత్ర వీరుడు కొడుకులే ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు. పాండురాజు కొడుకులు పాండవులు, ధృతరాష్ట్రుడు కొడుకులు కౌరవులు. అంటే మూడు తరాలు వెనక్కి వెళ్ళాడు ఆయన. అప్పటి నుంచి మేము వాళ్ళకి బంధువులం, మేనల్లుళ్ళం. ఇప్పుడు ఆ ధర్మరాజు ఎక్కడ దక్కున్నాడు, భీముడు అర్జునుడు ఎక్కడున్నారు, అయ్యయ్యో నకుల సహదేవులు సుకుమారులు వాళ్ళెక్కడున్నారు. నా పరాక్రమం చూపించి వాళ్ళని రక్షించే అవకాశం లేకపోయింది. ఇంకా తన పరాక్రమంతో వాళ్ళని రక్షించలేకపోయాడని బెంగ ఇప్పుడు దిక్కుమాలని ధనుషు ఎత్తలేడు. ఇక్కడ భూపాల వల్లభాజన దీపిక ఎన్న జాలు ద్రౌపదికి నెయ్యడలందే పాటులు వాటిల్లెను, కాపురుషుల వలన నిట్టి కార్య పుట్టెన్. అయ్యో రాణులందరికీ దీపం లాంటి ద్రౌపదీదేవి పాపం ఆ పుణ్యాత్మురాలు ఎక్కడ ఏ కష్టాలు పడుతుందో, ఆ దుర్మార్గుల వల్ల ఇలాంటి కష్టం వచ్చింది దుర్యోధనాదుల వల్ల. కపటద్యోతమునర్చిన నృపతియు దుర్యోధనాది నీచుల వల్ల వారి పడియ కడుపెక్కిడుముల రిపుమర్దన వీర్య పూజ గరిష్ఠుండయ్యున్. ఎంతో వీరుడు, శత్రువుల్ని పిండి పిండి చేయగలిగిన మహానుభావులు ధర్మరాజాదులు. మాయజోదం ఆడినటువంటి కారణం చేత దుర్యోధనుడి చేతిలో ఓడిపోయి పరాక్రమం కలిగి కూడా ఆ దుర్యోధనుడి వల్ల ఇన్ని కష్టాలు పడ్డాడు ఆయన. ఈ మధ్యకాలంలో వాళ్ళ పేరు వినపట్టంలా, వినపడరు చోటను ఎక్కడా వాళ్ళ పేరు వినపట్టం లేదు. ఈ మహారాజ్యం విడిచిపెట్టేశాక వెళ్ళిపోయారా, నీవు నోటమిట వాళ్ళ గురించి ఎలాంటి వార్త వస్తుందో అని భయం. అంటే వాళ్ళు బతుకున్నారో లేదో అనే వార్త వస్తుందో లేదో అని భయం అనమాట. అందుకని నీ నోట ఏ మాట వస్తుందో వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను నేను. అనగా ఆ దుర్త, ఆ భక్తి శ్రద్ధ అర్జునుడిని ఆకట్టి వారు. ఇప్పుడు చూడండి, అర్జునుడిని తెలియకపోయినా ప్రేమ చూపించాడు. మరి అటువంటి వాడి మీద ఆయనకి సస్నేహం కలిగి ఇలా అన్నాడు, వాళ్ళకు బాధపడకయ్యా, విధివశంపున వచ్చిన ఆపదలకు నొచ్చి పాస తప్పక వారును పాంచాలి నొక్కడ పన్నెండేండ్లు వనంబున వసించి పదమూడుగురేడు అజ్ఞాతవాసంబు సలుప వలయుట ఇటవచ్చి మనవీట అవ్యాపన్నులై ఉన్నవారు వినుము వారిని రింగించద. వాళ్ళ కోసం భయపడకు, విధివశత్తు కష్టం వచ్చింది, ఎవరికైనా కాలం దాటలేం కదా. కాలప్రభావం వల్ల అంతటి మహావీరులకి కష్టం వచ్చి ప్రతిజ్ఞ తప్పక కష్టాలు సహించి ద్రౌపదితో పాటు పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం చేశారు. ఇంకొకేడు అజ్ఞాతవాసం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు అనుకుంటావు, మన ఊరే వచ్చారు. మన ఊళ్ళో ఈ మత్స్య దేశంలో మీ విరాటరాజు నగరంలో వచ్చి ఆపద లేకుండా సుఖంగా తింటున్నారు. ఏదో మధ్య మధ్యలో చిన్న చిన్న ఘర్షణలు వచ్చినా సరే, ఇంత చల్లకొచ్చి ముంత దాచినందుకు ఇప్పుడు ఎలాగరికి తెలియాలి. వాళ్ళెవరో చెబుతున్నా విను, కంకుడు ధర్మసుతుడు వలలాంకుడు భీముండు కవలు హయశిక్షక కోకింకరులు చెప్పదొడగితి ఇంక కొరత పెట్టనేలయే నర్జునుడన్. కంకుడు ధర్మరాజు, మీ నాన్నగారి దగ్గర జోదమాడుతూ సరదా కబులు చెబుతున్నా కాషాయ వస్త్రధారి సన్యాసి అనుకున్నావు. ఆయన సన్యాసి కాదు, ఆయన సన్యాసి అనుకున్న వాళ్ళు సన్నాసులు. ఆయనే ధర్మరాజు. రోజు మీకు కడుపు నిండా పులిహేర్లు దరిహేర్లు రకరకాల పిండి వెంటలు ఒకేసారి వాయి తీస్తే 25 లక్షల బూరెలు తీసేస్తూ ఉండేవాడే ఆయన. ఎవరనుకుంటున్నావు, వరలుడు భీముడు. ఇంకా కవలలు ఎవరు, గుర్రాలు పాలించేటటువంటి తామగ్రంథి, ఆవుల్ని చూసుకునే తంత్రిపరుడు వాళ్ళిద్దరు. ఇంకా చెప్పడం మొదలెట్టాను కదా, ఇంకెందుకు కొరత, నేనే అర్జునుణ్ణి. అదిగో మాలిని అనే పేరుతో మీ అమ్మ దగ్గర సేవ చేస్తూ రోజు నీకు కనపడుతోంది. నీకు నన్ను సారథిం చేసిందే ఆవిడెవరు, మా ఇల్లారు ద్రౌపది అయోనిజ యజ్ఞం నుంచి పుట్టింది. ఆమె కోసమే కదా సింహబలుణ్ణి వాడి తమ్ముళ్ళని గంధర్వులు చంపారనే వంకతో మన భీముడు చంపిపారేశాడు రాత్రికి రాత్రి సీక్రెట్ గా. ఆ చంపింది ఇదిగో మన పెద్ద మేనమామ గారు. అనగా భూమింజీయుడు ఆశ్చర్యపోయాడు. సంభ్రమం, ఆశ్చర్యం, సంశయం, అనుమానం. ఇంకా ఇంత చెప్పినా అనుమానమే, వీడు అనుమానం మండిపోదు, అనుమానం పెరిగిపోతాం అన్నారు. గురువు గారు అని ఫోన్ చేస్తారు ఒకడు, చెబుతాం, చెప్పినా మళ్ళీ ఇలా చేయొచ్చంటారా, మళ్ళీ చేయొచ్చంట, ఇంక చేసింది ఎన్నిసార్లు చెప్పను నేను, ఇన్నిసార్లు చెప్పిన అనుమానం అంటూ ఉంటారన్నమాట. అదిగో ఆ రకం వీడు. ఆ సవ్యసాచి కేసి తిరిగి మళ్ళీ ఇలా అన్నాడు, ఏమయ్యో నువ్వు అర్జునుడివే, అంత తేలిగ్గా నమ్మేస్తానేమిటి, చిరకీర్తి ప్రియుడగు ఆ నరునకు పది కలవు భవ్య నామములు మనోహరముగా అవి చెప్పుమా ఉండరయకయే నమ్మెదను బృహన్నల నిన్ను. ఏది అర్జునుడు ప్రియుడు, ఆయనకి 10 పేర్లు ఉన్నాయి. తడుగుకోకుండా 10 వెంటనే చెప్పు. తడుగుకుని చెప్పేమంటే నువ్వు ఎక్కడో కనిపెట్టి చెబుదేవని అర్థం నాకు. తడుగుకోకుండా చెబితే నమ్ముతానన్నాడు. స్కూల్లో పిల్లల్ని పాఠాలు అప్ప చెప్పమంటారుగా, ఏబిసిడీలు అప్ప చెప్పండి, చక 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 చకని మాస్టర్లు అన్నట్టుగా తడుగుకోకుండా చెప్పమంటాడు వాడు. ఇంకెంత చిన్న పిల్లడో చూడండి వాడు. అనగానే సస్మితానందకు అంటే ఒక రకంగా నవ్వు నవ్వుతున్నాడు. ఇంకా వెర్రి మీరుగురారు అని నవ్వుతూ అర్జునుడు, ఫల్గుణుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బేభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు అనే ఈ 10 నామాలు నా పేర్లు. ఆయన అర్జునుడి పేరు చెప్పంటే ఈయన నా పేర్లు అన్నాడు. నువ్వు నా పేర్లు అంటే మాత్రం నవ్వుతానా? ఏం చేయడం వల్ల ఈ 10 పేర్లు అర్జునుడికి వచ్చాయో చెప్పు. నీకు వచ్చాయో చెప్పండి. అలా అర్జునుడికి ఏం చేయడం వల్ల ఈ 10 పేర్లు వచ్చాయో చెబితే అప్పుడు అది విని ఆనందించి నమ్ముతాను. నువ్వు నిజంగా అర్జునుడు అయితే ఏది చెప్పు అన్నట్ట. అప్పుడు ఆయన ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో చెప్పాడు. సర్వాన్ జనపదాం చిత్వా విత్తమాచిత్య కేవలం మధ్యే ధనస్య తిష్ఠామి తేనాహుర్మాం ధనంజయం అభిప్రయామి సంగ్రామే యతకం యుద్ధ దుర్మదాం ఆచిత్వా వినివర్తామి తేన మాం విజయం విదు. ఈ భూమంతా జయించి, భూమిని జయించినప్పుడు ఆ రాజుల దగ్గర డబ్బు తీసుకున్నాను, కప్పం ట్యాక్స్ తీసుకున్నా, ఆ ధనం స్వీకరించటం వల్ల ధనంజయుడు అయ్యా. కొంతమంది అంటూ ధనంజయుడు అంటారు, పచ్చిభూతది ధనంజయుడు అనాలి. ధనమును జయించాడు గనక ధనంజయుడు. ధనంజయుడు అనే శబ్దం ఈ సృష్టిలో లేదు. అంచేత ధనంజయుడు అయ్యాను డబ్బు తీసుకున్నాను గనక. ఇంకా విజయుడు అని ఎందుకన్నారు? ఎంతటి వారినైనా ఎదిరిస్తే యుద్ధంలో జయించడం వల్ల నన్ను విజయుడు అన్నారు. అంటే ఇంకా నాకు విజయం తప్ప అపజయం ఎరగను నేను. యుద్ధంలో ఎప్పుడూ నా రథానికి తెల్లని గుర్రాలే కడతా. ఆయన అర్జునుడికి శాశ్వతంగా తెల్లని గుర్రాలేయట. అందువల్ల శ్వేతవాహనుడు అంటే తెల్లని గుర్రములు కలవాడు అనే పేరు వచ్చింది. ఇక చెబుతున్నా విను. రవి యుదయించినట్లు సమరంబున నా తల మీద కాంతిమూర్తి వెలుగు నింద్రుడిచ్చిన కిరీటమ భేద్యమహోగ్ర సుస్థిరత్వ విభవరూఢిమై జనులు దారణ నన్ను కిరీటి నామ సంస్థవన విశేష పాత్రముగా సమ్మతి చేసిరి మాత్స్యనందన. యుద్ధంలో నా తల మీద ఒక అద్భుతమైన కిరీటం వెలుగుతుంది. ఆ కిరీటం ఇంద్రుడిచ్చాడు. ఇంద్రుడికి ఒకప్పుడు సహకారం చేసి రాక్షసుల్ని చంపితే అప్పుడు ఇంద్రుడు దివ్యమైన కిరీటం ఇచ్చాడు. ఆ ఇంద్రుడిచ్చిన కిరీటం నెత్తి మీద పెట్టుకుంటా. ఆ కిరీటం నా నెత్తి మీద ఉంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడి కాంతిలాగే నా తల నుంచి కాంతి వస్తుంది. అలా వెలిగిపోతా అద్భుతమైన కాంతితో. అసలు నన్ను చూస్తే కొంతమంది గుండెకి తెచ్చిపోతారు. అలాంటి కాంతితో వెలిగిపోయే ఈ కిరీటం అభేద్యం. దీనిని ఎవ్వడూ దహనం చెయ్యలేడు. దానిని కూడా కర్ణుడు తన నాగాస్త్రంతో ధ్వంసం చేశాడు. అది కూడా ఇంద్రుడిచ్చాడు. అక్కడ టెక్నిక్ చూడండి. ఇంద్రుడి యొక్క ప్రేరేపణే. ఆ నాగుడు అశ్వసేనుడని ఉండేవాడు. వాడు ఇంద్రుడికి శిష్యుడు, స్నేహితుడు. వాడి కోసమే కాండవ వనాన్ని దహనం చేయకుండా కాపాడాడు ఇంద్రుడు. చివరికి మొత్తం మీద ఇంద్రుడిచ్చిన ఈ కిరీటాన్ని ఇంద్రుడి మిత్రుడు అశ్వసేనుడు దహనం చేయవలసి వచ్చింది. ఇంకోడు ఎవడో చేయలేడు. అందుకని ఏమన్నాడు, ఇది అభేద్యము, ఈ కిరీటం ఎవడూ దానం చెయ్యలేడు, ఈ కిరీటం వల్ల నాకు కిరీటి అని పేరు వచ్చింది. అంటే కిరీటం ధరించేవాడు. మిగతా వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి కానీ వాళ్ళకి రాలా ఈ కాంతి లేదు గనక. పైగా ఇది స్పెషల్, ఇంద్రుడిచ్చాడు. ఇంకా బేభత్సుడు. బేభత్సం అంటే ప్రతి వాళ్ళు ఏదో అనుకుంటారు. నకుర్యాం కర్మ బేభత్సం యుద్ధమాన కథంచన తేన దేవ మనుష్యేషు బేభత్సరితి మాం విదు. యుద్ధంలో ఈయన యుద్ధం చేస్తే అవతల వాడికి అసహ్యం కలగదట, బీభత్సంగా ఉండదట. భీముడు యుద్ధం చేస్తే బీభత్సంగా ఉంటుంది. భీముడు కొబ్బరికాయలు పగలగొట్టినట్టు కంపు కంపు చేసి పాడేస్తాడు యుద్ధం అంతా. పేగులు, రక్తం, చేతులు, మూతులు, ఇవంతా ఒక రకమైన జుగుప్సం ఉంటుంది. అర్జునుడు నీట్ గా యుద్ధం చేస్తాడు. వాడు చంపుతాడు. పేగులు బయటికి తండుకు రావడం ఉండదు. వాడు చస్తాడు కానీ చేతులు తెగిపోవడం, రక్తాలు చింపేయడం, అసహ్యం కనపడదు. శవం చూస్తే కూడా అందంగా కనపడుతుంది. ఒకదాని మీద ఒకడలా పడేలాగా ఆటలో పడగొడతాట జనాలు కూడా. ఆ రకంగా అర్జునుడి యొక్క యుద్ధం ఆనందం కలిగిస్తుంది అన్నారు. భీముడి యుద్ధం చూసిన వాడు ఓ మాదిరి వాడైతే గుండెకి తస్తాడు. ఏదో నా వాడు ధైర్యవంతులు పరాక్రమవంతులు తక్క తగ్గిన వాళ్ళంతా గుండెకి పోతారు. అందువల్ల భీముడి యుద్ధం బీభత్సం. ఏంది బీభత్సం కాదు, బీభత్సంగా యుద్ధం చెయ్యడు గనక, శవాన్ని కంపు కంపు చెయ్యడు గనక అతనికి బీభత్సుడు పేరు వచ్చిందట. మీకు ఇందాకే తెలుసు, కీచుకుని తప్పినప్పుడు ఏం చేశాడు, కాళ్ళు చేతులు అన్ని పొట్లకు తెసి ముద్ద చేసి పారేశాడు. అంత కంపు చేయడు అర్జునుడు, టెక్నిక్ గా చంపుతాడు. తడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటే మంచి అవసరాన్ని కూడా చేయగలడు. ఇక యుద్ధంలో రెండు చేతులతోటి గాంధీవం పట్టుకుంటా, కానీ కుడి చేత్తో కంటే ఎడం చేత్తో ఇంకొంచెం స్పీడ్ గా వేస్తాను ధనుసు తీసుకుని నాడి. అందువల్ల నన్ను సవ్యసాచి అన్నారు. సవ్యసాచి అంటే రెండు చేతులతోటి అల్లుతాడు అవుతాడు. ఇలాగా బాణం వేస్తాట, ఇలాగా బాణం వేస్తాట, ఇటు ఇటు రెండు వైపులు లాగాడు ఆయన. అందులో కుడి చేయి ఎంత స్పీడ్ గా పెడుతుందో ఓ రవ్వంత ఎక్కువ, ఎడం చేత్తు ఇంకా బాగా లాగలడట. అది సామాన్యుడి వల్ల కాదు, వరపుత్రుడు కాబట్టి ఆయన వల్ల అయ్యింది. అందువల్ల సవ్యసాచి అన్నారు. ఒక రకమైన తెలుపు కనపడుతుంది ఆశ్చర్యం. అలాంటి అవధాత వర్ణం అధికం గనక నన్ను అర్జునుడు అన్నారు. ఇప్పుడున్న మీరు చూస్తే మధ్య పుష్పం చాలా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అర్జునుడి నవ్వులో అలాంటి స్వచ్ఛత ఉంది. అందువల్ల ఆయనకి అర్జునుడు అని పేరు వచ్చింది. ఇంకా ఫల్గునుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఫల్గున ఫయము ఉత్తర ఫల్గుని విశిష్ట కాల సంచలనత చేసి కలిగే. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టా. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కూడా ఓ టెక్నిక్ ఉంది. కొంచెం విశిష్ట కాలం అన్నాడు ఇక్కడ. అంటే పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గునికి సంధి కాలం ఉంటుంది కదా, ఈ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి వెళ్లే సంధి, ఆ సంధిలో పుట్టాడు ఆయన. అందుకే మహర్జాతకుడు. చూడండి, అడవుల్లో వీళ్ళంతా కష్టాలు అనుభవిస్తున్నారు. ఆయన శివుడి కోసం తపస్సు చేసి ఆ శివుడిని మెప్పించి పాశుపతం పొందాడు అరణ్యవాసంలో. వెంటనే ఇంద్రుడు వచ్చి తీసుకెళ్లి అర్థసింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు. అరణ్యవాసంలో కూడా అలాంటి సుఖాలు అనుభవించాడు. అలాగే మిగతా వాళ్ళంతా నానా కష్టాలు పడ్డారు. ఆవుల్ని వేపి లేకపోతే డాన్స్ చేసి వంటలో పొగ చూరిగిపోయి ఈయనేం చేశాడు, చక్కగా ఆట పాట టింగు టింగు అని వేరు వాయించుకుంటూ సుఖంగా కాలక్షేపం చేశాడు. ఆయనకి ఎప్పటికప్పుడు సుఖాలే అన్నారు. మరి ఎందుకు కష్టాలు వచ్చాయి ఈ మాత్రమేనా అంటే, ఈ చిరు తొడలు కొంచెం పొట్టిగా ఉంటాయట. తొడలు పొట్టిగా ఉండడం వల్ల ఆ కాస్త కష్టం వచ్చింది ఆయన. ఇంకా అని మొన్న మార్కొని వ్రణమే కనుగొన్న ధర్మజు నిమేనగా వింపగా అనిమిషులు చాలరవ్వరు చెనకిన పరిమార్తుగాన జిష్ణుడనై తిన్. యుద్ధంలో నేను చూస్తూ ఉండగా ఎవడు ధర్మరాజు శరీరం మీద గాయం చెయ్యడు, గాయం చేస్తే వాడు చంపేస్తా. అందుకే ధర్మరాజు ఒంటి మీద అర్జునుడు ఉండగా ఎవరు బాణం వేయరట, తప్పుకుంటే తప్ప. ఒకవేళ ఎవడైనా ధర్మరాజుని బాణంతో కొట్టి రక్తం కారేలో కొడితే వాడి తల తీసి తీరతాడు. ఈయన కర్ణుడు కొట్టాడు ధర్మరాజుని, అంతే, ఆ రాత్రిలో వాడు చంపేశాడు సాయంత్రంలో. అది ఆయన చేసే పని. నేను చూస్తూ ఉండగా ధర్మరాజు శరీరం మీద ఎవరైనా రక్తం కారేలా గాయపరిస్తే వాడిని చంపేస్తాను కాబట్టి నన్ను జిష్ణుడు అన్నారు. జయం తప్ప అపజయం ఎరగడు. ఇక పృథయను పేరు మదంబకు ప్రతితం. అన్నగారి మీద ప్రేమ అంటే అది. ఇప్పుడు అన్నగారికి ఒక గజం ఎక్కువైందని తమ్ముడు కోర్టుకేస్తాడు, తమ్ముడికి ఒక పావులా ఎక్కువైతే అన్నగారు కోర్టుకేస్తాడు. తమ్ముడి కోసం ప్రాణం ఇచ్చే అన్నలు, అన్నల కోసం ప్రాణం ఇచ్చే తమ్ముడు వాడు. అందుకే భారతం వింటే కొట్టుకోరు. పృథయను పేరు మదంబకు ప్రతితం బయ్యునికి చేసి పార్థుడనైతిన్ వృథయుగ బలుగుదునే అవితత వచనుండైన ధర్మ తనయునను చూడన్. ఏమయ్యా, పృథ అనే పేరు మా అమ్మకి కుంతికి ప్రసిద్ధి. కుంతికి పూర్వం పేరు పృథ. కుంతి భోజుడనేవాడు పెంచాడు గనక ఆ పేరు వచ్చింది కుంతి పేరు. మా అమ్మ పేరు పృథ, ఆవిడ కొడుకుని గనక పార్థుడు అన్నారు. అందుకే ఈ పార్థుడు అనే పేరు మొత్తం పాండవులందరికీ కామన్ గా వాడతారు. అయినా నేను సత్యసంతుడైన ధర్మరాజు గారి కొడుకు తమ్ముణ్ణి, అసత్యం ఆడతానా? అర్జున ఫల్గున పార్థ కిరీటి శ్వేతవాహన దేవత్సుర్ విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఈ పది పేర్లు పిడుగు పడుతున్నప్పుడు చదివితే ఆ పిడుగు ప్రభావం మనల్ని గాని మన చుట్టుపక్కల వాళ్ళని గాని ఏం చెయ్యదు. ఇది భారతం చెబుతోంది. ఇది ఒక అద్భుత శ్లోకం. ఇది అర్జునః ఫల్గునః పార్థః కిరీటీ శ్వేతవాహనః బేభత్సుః విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః. ఈ అద్భుతమైన పేర్లు ఆయన మొత్తం వివరించి, ఈ పది పేర్లు కారణంగా నాకు జగత్ ప్రసిద్ధి వచ్చింది, సమస్త దేవతలు అడ్డుపడినప్పుడు శ్రీకృష్ణుడితో కలిసి కాండవ వనాన్ని దహించా, అప్పుడు శివుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నన్ను అనుగ్రహించి కృష్ణుడనే 11వ పేరు కూడా ఇచ్చారు. అంటే కృష్ణుడనే పేరు అర్జునుడికి కూడా ఉంది. అందుకే కృష్ణులిద్దరూ వచ్చారు అని భారతంలో తరచుగా వాడతారు. శివుడు విష్ణువు వచ్చి, బ్రహ్మ వచ్చి, నువ్వు కాండవనం దహించావు గనక ఆ కృష్ణుడుకున్న పేరు నీకు కూడా ఇస్తున్నావు అన్నారు. దీన్ని బట్టి భారతంలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు? 4 కృష్ణులు ఉన్నారు. మన స్వామివారు కృష్ణుడు ఎలాగో ఉన్నాడు, అర్జునుడికి కృష్ణుడిని పేరు. కృష్ణ అంటే ద్రౌపది, మరో పేరు కృష్ణుడు అంటే వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడిని పేరు ఆయనకి. వెరసి 4 కృష్ణులు ఉన్నారు. ఈ 4 కృష్ణుల్ని తెల్లవారు లేవగానే ఎవడైనా తలుచుకుంటే ఆ రోజు వాడికి అపమృత్యు భయం ఉండదు. అటువంటి ఆ పేరు నాకు వచ్చిందయ్యా. అప్రతిహత బాణాలు ఇచ్చారు వాళ్ళు మహానుభావులు, ఈ బాణాలు తరగవు నాకు. వాళ్ళ అనుమతితో దేవతలు కూడా నాకు దివ్యాస్త్రాలు ఇచ్చారు, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, ఇలాంటి అస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. తర్వాత ఇంద్రుడికి ఒకప్పుడు కష్టం వచ్చింది. నివాత కవచులనే రాక్షసులు ఇంద్రుడిని ఏడిపిస్తూ ఉంటే ఇంద్రుడు నా దగ్గరకు వచ్చి అరణ్యవాసంలో, ఏమయ్యా నివాత కవచుల్ని చంపమని తన రథం ఇచ్చి తన రథసారథి అయిన మాతలితో పాటు పంపాడు. అప్పుడు ఇంద్రుడి రథసారథి అయిన మాతలి రథం నడిపించి తీసుకువెడుతూ ఉండగా ఇంద్ర శందనం ఎక్కి ఒక్కడిని 3 కోట్ల మంది నివాత కవచులనే రాక్షసుని చంపారు. ఒక్కండన 3 కోట్లు నిర్చించింది అని చెప్పాడు. 3 కోట్ల మందిని ఒక్కడిని చంపాను. దుర్జయులకు హిరణ్యపుర నివాసుల 60 వేవుల దేవారాతుల వారాసి తీరంబురంబరి మార్చితి. అలాగే దేవతలను ఏడిపిస్తున్న 60,000 మంది కాలకేయాది రాక్షసులున్నారు, వాళ్ళు సముద్రంలో ఉండేవారు. ఆ 60,000 మందిని నేనొక్కండి వెళ్ళి చంపాను. అప్పుడు ప్రీతుండై గిరివేది కిరీటం వసంగే, అప్పుడే చాలా సంతోషించి పర్వతాల రెక్కలు తెగొట్టినటువంటి ఇంద్రుడు నాకు ఈ కిరీటం ఇచ్చాడు. దేవసంఘంబు శంఖం పిచ్చి, దేవతలు శంఖమిచ్చారు. దేవతల చేత ఇవ్వబడింది, దత్తమయ్యింది గనక ఈ శంఖానికి దేవదత్తం అని పేరు. ఆ శంఖానికి, అర్జునుడి శంఖాన్ని దేవదత్తం అంటారు, దేవతలు ఇచ్చారు ఇది. ఆ తరువాత ఎక్కడ ఎవరు ఎదిరించినా జయించినా పరాక్రమంతో బలిమితో కలిమితో వెలుగొందుతూ ఉంటాను. గాంధారీనందనుడు అంటే దుర్యోధనుడు చిత్రసేనుడినే గంధర్వరాజు చేతిలో కట్టుబడ్డాడు అరణ్యవాసంలో. అప్పుడు ఆ గంధర్వుడు వాడిని బంధించి ఆకాశానికి పట్టుకుపోతూ ఉంటే మళ్ళీ మా అన్నగారు బతిమాలగా వెళ్ళి 14,000 మంది గంధర్వుల్ని జయించి అతన్ని విడిపించా. దుర్యోధనుడికి కూడు పెట్టా, వాడి కట్లు ఇప్పాను నేను. నీ ఓడకు నువ్వు భయపడకు, ఈ కూడిన కురువిలంబులం గెలిచి కర్ణ గాంగేయ కృపద్రోణ ద్రౌడి దుర్యోధనుడు కనుంగొనుతునుండ కదుపులం గ్రంభరించదా. నీవు చూస్తూ ఉండగా ఇక్కడ ఈ చుట్టుపక్కల చేరి ఈ ఆవులన్నీ ఎత్తుకుపోతున్న దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని శల్య జయద్రథ దుర్ముఖ వికర్ణ వీరాది యోధులందరినీ ఏకక్రమంలో జయిస్తాను, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి జయించగలను. నీవు చూస్తూ ఉండగా ఆవులు వెనక్కి తీసుకొస్తానని చెప్పాడు. తనను గురించి ఎంత ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? తప్పదు, ఆత్మస్థుతి చెయ్యరాదు. కానీ అవతల వాడికి తెలియనప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు అప్లికేషన్ పెట్టాలండి ఉద్యోగానికి. నేను పొగుడుకోకూడదని చెప్పి నేను చదువుకోలేదని రాస్తామా? పొగుడుకోవలసిందే. అప్పుడు ఏం చేస్తాం? పొగిడేవాళ్ళు లేనప్పుడు నేను పండితుడు, నేను గొప్పవాడిని, నేను బాబోయ్ అని చెప్పుకోవాల్సిన కర్మ ఒక్కొక్కప్పుడు మహానుభావులకు వస్తుంది. అలాగే ప్రస్తుతం అర్జునుడికి వచ్చింది. అక్కడ ఇలా చెప్పగానే ఉత్తరుడికి చిత్తంలో హత్తుకుపోయింది, ఆనందం పెరిగిపోయింది. హర్షాశ్రువులు కమ్మే కళ్ళంబడి ఆనంద భాష్పాలు వచ్చాయి. చెట్టు మెచ్చి కిందకి దూకేశాడు కిందకి. మామూలు కదా టెక్కనురికి అన్నాడు, అంతే ఒక్క చెంగు దూకేశాడు. ఏమైతే అయిందని అప్పుడే అవదు కూడా వచ్చేసి సర్వాంక సంగ తోర్వి తలంబకు దండ ప్రణామం ఆచరించి చేతులు మిగిచి నిలిచి ఇట్లని, అప్పటికి అజ్ఞానం తొలగిపోయింది గనక మొత్తం కాళ్ళు చేతులు తల నేల మీద పెట్టేశాడు. అంటే సాష్టాంగ నమస్కారం చేసేసాడు, కర్రలా పడిపోయి నమస్కారం చేసేసాడు. కాళ్ళ మీద పడి దండం పెట్టి కళ్ళ కత్తుకుని పండితులు వచ్చినప్పుడు మహాత్ముడు జ్ఞాని గనక ఆయనకి దండం పెట్టి ఇలా చేతులు జోడించి ఇలా అన్నాడు, మహానుభావ బాహు సమగ్ర శత్రు మత భంజన శౌర్య సమస్త లోక చేతోహరమూర్తి నీ విటులు తోచుట నాకు ప్రసన్న విస్ఫురోద్దేహము తోట భాగ్యమయ దేవత సన్నిధి చేతగా సమ్మోహము పాసి చిత్తము ప్రమోద రసత్వము పొంది పొంగిడు. ఓ మహాద్భుతమైన సమగ్రమైన బాహుబలం కల శత్రువుల గర్వాన్నడిచే వీరాది వీరుడా, నీ శౌర్యంతో లోకులకి మనోహరమైన రూపం కల అర్జున, ఏమి సౌందర్యం, ఏమి పరాక్రమం, ఇవాళ నువ్వు నా అదృష్టం కంటికి కనపడ్డావు, నువ్విలా నా కంటపడ్డ ముందే నా సౌభాగ్య దేవత, నా అదృష్ట దేవత ఈ ప్రసన్న రూపంతో దర్శనమివ్వడమే. నా మనస్సులో ఉండే మోహం పోయింది, సంతోషంతో వికసిస్తోంది. నిన్నెరక్క ఏమైనా అంటే ఆ పలుకులు పక్కన పెట్టుకోకు సారథి అన్నాను, పేడి అన్నాను, బోడి అన్నాను, ఎన్నో మాటలు మాట్లాడాను, అవన్నీ మరిచిపో. ఆశ్రిత రక్ష సన్నద్ధ భావం చూపించు. నీ శిష్యుణ్ణి, నీ మేనల్లుణ్ణి నీవంటే ఎంతో భక్తి శ్రద్ధ అనుక్షణం అర్జునుడు అర్జునుడు అని తలుచుకుంటా. అటువంటి నీవు సాక్షాత్తు నరుడివట, విష్ణువులో సగ భాగం అండి ఆయన. సామాన్యుడు అనుకుంటారేమో అర్జునుడు అంటే, నరనారాయణుడు శ్రీ మహావిష్ణువు తన శరీరం నుంచి ఒక పార్ట్ని పక్కకి తీస్తే అది నరుడు. అటువంటి మహాత్ముడివి, నన్ను ప్రేమతో చూడు, నేను రక్షింపబడినట్టే నీ చూపుతో అని కళ్ళవట నీళ్లు పెట్టుకోగానే ఉత్తరుడు మాటలు వింటూ రథం దిగి అర్జునుడు సంతోష బాష్పాలతో అతన్ని కౌగిలించుకున్నాడు. ఒకరినొకరు కాసేపు అలా కౌగిలించుకుని ఆనందంతో ఉన్నాక ఆ తర్వాత మనము కలంకదేరు రిపుమర్దన విక్రమ ఎక్కుతేరు నీ ఘనభుజ శక్తి ప్రాపున అఖండిత శౌర్య మహోన్నతుండనై అని మన సారథిత్వము మహత్తము వైరులు మెచ్చ చూపెదన్ నను పనిగొమ్ము లేము కురునాథు నదల్పు మరల్పు గోవుల. అర్జున, నా మనస్సు నిర్మలమయ్యింది, లోపల ఉండే భయంకరమైన బాధలన్నీ తొలగాయి. రథమెక్కు, నీ భుజబల రక్షణలో నేను గొప్ప ఉన్నతుండై శత్రువులు ప్రశంసించేటట్లుగా యుద్ధంలో సారథ్య నైపుణ్యం ప్రదర్శిస్తాను. లే, నన్ను ఆజ్ఞాపించు. ఈ దుర్యోధనుడి పానధ్రోలు శత్రువుల్ని చీల్చి చెండాడు, ఆవులు వెనక్కి తీసుకురా. నేను 10 ఏళ్ల నుంచి అర్జునుడికి యుద్ధంలో రథం నడపాలి, సారథ్యం చేయాలని కోరుకున్నాను, ఎప్పుడూ కోరుకుంటా. ఇప్పుడది నాకు వచ్చింది. 10 ఏళ్లు పట్టింది ఆయనకి అది చేరడానికి. ఆయనకి 10 ఏళ్లు పట్టింది కానీ ఇల్లు కట్టుకోవాలి అనుకునే గురువు గారికి అంతకాలం పట్టకుండా చూడండి మీరు. ఆ విధి దయవల్ల నాకు తొందరగా ఈ కోరిక సిద్ధించింది అని పలకగా ఉత్తరుడు అత్యాదరంతో ఆయనతో పలుకుతూ ఉంటే సవ్యసాచి అన్నాడు, శభాష్, నీ మీద నాకు చాలా ప్రేమయ్యా, అందుకే ఎంతసేపు మాట్లాడాను. నీకు భయం కాని, ఉద్వేగం కాని, సందేహం కాని కలగనివ్వను, గట్టి రక్షణ కల్పిస్తా. నీకు ప్రాణదానం చేసే బాధ్యత నాది. యుద్ధంలో రథం నడుపుతుంటే నిన్ను ఎవడన్నా ఏదన్నా చేస్తే నేను బాధ్యత వహిస్తా, నీకేం జరగదు. వెండ్రుక ముక్క వాలనివ్వను, నీకు రక్షణ కల్పించి నిన్ను నీ గుర్రాలను కాపాడతా. నువ్వు ధైర్యంగా శత్రువుల మీదకి రథం తోలు, నేను చూసుకుంటా అనగా ఆయన వెంటనే వినయంగా అన్నాడు, నిన్ను అర్జునుండని ఎరింగిన ఎంతన్న పాశయల్ల కిల్బిషములు. ఏమయ్యా, నిన్ను అర్జునుడు అని తెలుసుకోగానే నా పాపాలు పోయాయి, భయం పోయింది, ఇంకెందుకు నాకు భయం, ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను. కానీ నాకు ఒక అనుమానం, నీ తనువు ఏల షండ భావం పున పొందిన ఎరుగవలయు పూస్త్వాభరణ. పూస్త్వాభరణ పురుషత్వానికి ఆభరణమా అంటే నిజమైన పురుషోత్తముడు వీరువు. అటువంటి పురుషోత్తముడైన నీకు ఈ పేడి రూపం ఏమిటో చూడలేకపోతున్నాను, నాకు బాధగా ఉంది. మహావీరోధి వీరుడివి, పురుషోత్తముడివి, ఈ దిక్కుమాలినటువంటి స్త్రీ పురుషత్వం కాని నపూంసకత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగట. ఆ ఏం లేదయ్యా, మా అన్నగారు అజ్ఞాతవాసం ఎలా చేస్తావు అని అడిగాడు. ఊర్వశి నాకు పూర్వం పేడి వైపమ్మని చెప్పించింది, ఆ శాపాన్ని ఈ ఏడాది పాటు ఈ రూపంలో ధరించా. నిజానికి నేనేం నపూంసకుడు కాదు, ఈ ఏడాది మిమ్మల్ని భ్రమింపజేసే ఒక శాపం వరంగా భావించి ఈ రూపం ధరించా, కేవలం అజ్ఞాతవాసం కోసం ధరించా. సంవత్సర కాలం దీన్ని బ్రహ్మచర్య వ్రతంతో అనుష్ఠించా. ఈ వ్రతం లోకానికి పేడి రూపంగా కనపడింది, నిజానికి నేనేం పేడిని కాను, ఇంకో బోడిని కాను. కానీ ఇక మీదట అదీ లేదు, ఈ క్షణంతోనే పోతుంది, నువ్వేం భయపడకు అనగా ఆనందపడిపోయాడు. నువ్వు ఇవన్నీ నాకు చెప్పడం అంటే నా మీద ప్రేమ వల్లే కదా, ఎన్నడిగినా విసుక్కోకుండా చెబుతున్నావు. అర్ధరాత్రినా అపరాత్రినా ఫోన్ చేస్తే విసుక్కోని పద్మాకర్ గారు లేగా నేను ఎన్ని విసిగించినా నాకు సహనంతో సమాధానం ఇచ్చావు. సరే, ఇంకా సురణకైన శంకింతుని భవద్బాహువప్రగుప్తి బలుపు కలుగా. ఇంకా దేవతలంటే నాకు భయమా, నువ్వుంటే రమ్మని ఎవళ్ళు వస్తారో చూస్తాను, చెంకను. ఇంకా నన్ను ఏం చేయమంటావనగా, ఆ పై గాంధీవంతి ఆ బాణాలుండే అమ్ముల పొదులున్నాయిగా, రెండు పట్ర బంగారపు కట్లు ఉంటాయి, ఆంజనేయస్వామి గుర్తుంటుంది అని పట్టుకొచ్చి, నా కవచం పట్ర, కత్తి పట్ర, పగ్గాలుంటాయి గుర్రం పగ్గాలు, ఈ పగ్గాలు అయితే వాడికి అగ్గొడతారు, కొత్త పగ్గాలు పట్ర, మిగతావన్నీ యథాప్రకారం కట్టి అన్నాడు. ఆయన అవన్నీ తీసుకొచ్చాడు. ఇవ్వగానే ఆ మహాత్ముడు తీసేసుకోలేదంటో గాంధీవాన్ని, ఆ గాంధీవ అధిదైవతలకు ప్రణమిల్లి, వాటికి దేవతలుంటారు అస్త్రాలకి, వాటికి గాంధీవానికి దండం పెట్టాడు అమ్మా అని నమస్కరించాడు. వాటి కత్తికి కవచానికి ఈ అమ్ములు పొదులు అంటే బాణాలు పెట్టుకునే కేసులు ఉంటాయిగా వాటికి దండం పెట్టాడు. ఆ తర్వాత వాటిని శరీరానికి ధరించాడు. ఆ తర్వాత అత్యంత దర్శనీయత్వం పొందాట. అలా చేస్తూ ఉంటే ఏమైపోయిందిట, ఆయన శరీరం అంతా మార్పు క్రమేపీ మార్పు వచ్చేస్తోంది. పొడవైన నేల మీద గాలాడుతున్న జుట్టు అంతా గిరదాల జుట్టుగా మారిపోతుంది. ఆకారంలో కూడా మార్పు వచ్చేస్తోంది. ఇంద్రుడిచ్చాడు కుండలాలు, ఆ కుండలాలు తీసి చెవులకు పెట్టుకున్నాడు. ఇంతకాలం కుండలాలు తీసి వేరే కుండలాలు పెట్టుకున్నాడు, అవి ధరించాడు. తర్వాత లోపల జుట్టుకి వేసుకునే ఉష్ణేషన్ తలపాగా ఉంటుంది, దాన్ని ధరించాడు. అంటే లోపల జుట్టు ముడి కూడా జాగ్రత్తగా అటు ఇటు ఎగిరిపోకుండా వేసుకోవాలి. దృఢంగా కేసిపాసిని తీసుకున్నాడు, తలపాగా చుట్టేశాడు, కుండలాలు పెట్టుకున్నాడు, దట్టి నడువు గుండే వస్త్రం దారిపోకుండా కట్టేశాడు. చేతులు కొన్న శంఖ వలయాలు చూసి నవ్వుతూ విడిచిపెట్టుకుంటూ అవి మాత్రం ఉంచుకున్నాడు. అది పాల ఆ సమయంలో వరదానం కదా, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాయి. పెట్టక కట్టక మౌళ్యం పుట్టిన క్రియ తీధితులు నభోభాగం ముట్టి వెలుగంగ ఇంద్రుని పట్టి కిరీటంబు పొలిచే ప్రస్ఫురితం పోయి పెట్టుకోలేదు కట్టుకోలేదు. హఠాత్తుగా దాని అంతరదే ఆయన రథం ఎక్కగానే డాంబర్ వచ్చిన ఎత్తుమే చేరింది. ఏమిటి ఇంద్రుడిచ్చిన కిరీటం? అద్భుతమైన కాంతితో అప్పుడు ఆయన ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు, అద్భుతమైన కాంతితో. ఆ తర్వాత ఆయుధాలన్నీ జాగ్రత్తగా నడుముకి బిగించాడు. గాంధీవన్ చేత్తో పుచ్చుకున్నాడు, కవతలను పూనాడు, ఎక్కుపెట్టి ఒక్కసారి ఆ ధనుస్సు యొక్క తాడు ఉంటుందిగా ఢీమని వెనక్కి కొట్టాట. ఠంగని శబ్దం చేసరికి ఆ శబ్దంతో ఆ చెట్టు మీద ఉండే పక్షులు మృగాలు కలత చెంది అదిరిపోయాయి. చెట్లన్నీ ఊగిపోయాయి. తుఫాను గాలి వచ్చేసింది, కౌరవ సైన్యం బెదిరిపోయింది, సుడిగాలి రేగింది, ఆకాశం దిక్కులు నిండిపోయాయి. అగ్నిదేవుడు తలిచాడు. అగ్నిదేవుడు తలుచుకోగానే అంత పూర్వమే విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన మాయామయమైన ఆంజనేయ స్వామి గుర్తు వానరాకారం కలిగిన జెండా వచ్చేసింది. ఏమయ్యా నీ సింహం జెండా తీసేయి అన్నాడు. తీసేసి ఈ జెండాను తగిలించాట. ఉత్తరుని సింహపతాక జమ్మి చెట్టు మీద పెట్టి మళ్ళీ కింద పారేయకూడదు, అవమానించకూడదుగా. సింహపతాక జమ్మి చెట్టు మీద పెట్టాడు. ఈ ఆంజనేయ స్వామి యొక్క జెండాని, వానరం యొక్క జెండాని కపికేతనాన్ని పైకి కట్టాడు. ఇక్కడ ఒక రహస్యం చెప్పారు. ఈ కపికేతనాన్ని ఆశ్రయించుకొని ఉన్న భయంకరమైన భూతాలన్నీ ఆ రథమే చేరేయట. అంటే హనుమంతుని యొక్క సైన్యాలన్నీ భూతాకారాలతో పైన ఉన్నాయి. అవన్నీ ఉండగా ఆ రథం మీద ఎవరేం బాణాలు వేస్తే ఏమవుతుంది? ఆ తర్వాత అర్జునుడి హృదయం ఎరిగిన వెంటనే దివ్యమైన దేవదత్తం అనే శంఖం వచ్చింది అక్కడికి. అర్జునుడు వినయంగా దానికి దండం పెట్టి కళ్ళ కత్తుకుని స్వీకరించాడు. ఉత్తర కుమారుడు సిద్ధమయ్యాడు. ఆ తొట్టిలో కూర్చుని రథం నడిపేటటువంటి సారథి కూర్చునే సీట్లో కూర్చున్నా, డ్రైవింగ్ సీట్లో పానివయ్యా. కానీ పానివ్వడం కూడా మామూలుగా కాదు, ఇప్పటికే ఆలస్యమైంది. జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేయి, చాలా మంచిది ఇది. ఈ జమ్మి చెట్టు సాక్షాత్తు జగన్మాత దివ్య స్వరూపం మంగళ విగ్రహం. ఇది ఈ సమస్త పాపాలు శమింపజేసే శమీ వృక్షానికి ప్రదక్షిణ చేయి, ఆవులు దూరంగా పోకుండా వెళ్ళిపోదాం, చేరుకుందన్నాడు అని అర్జునుడు అనగానే ఉత్తరుడు రథం తోలడం మొదలెట్టి చుట్టూ తా 3 సార్లు ప్రదక్షిణం చేసి బయటకు వచ్చాడు. ఇంకప్పటికీ ఉత్సాహం పెరిగిపోయి ఎప్పుడు చేత కొట్టేద్దామా అనే కోరికలో ఉన్న అర్జునుడు ఏం చేశాడు, వెంటనే కుతూహలంతో శంఖం తీసుకుని పార్థుడు శంఖముత్తిన దేవదత్తం అనే శంఖాన్ని ఒక్కసారి భయ్యని ఊదాడు. ఆ శంఖం ఊదేసరికి కలగిల్దో యతి సప్తకంబు గిరివర్గం వెల్ల నూటాటే సంచలతం పొందే వసుంధరా వలయము ఆశా చక్రం అల్లాటే కొందల మందిం త్రిదశేంద్రు పట్టణము పాతాళంబు ఘూర్నిల్లె ఆ కులమయ్యం గ్రహతారకాకులము సంక్షోభించిన వేధయున్. ఈ దేవదత్తమనే శంఖాన్ని శంకించక బెంకంతో పొంకంతో ఆఖండల సూర్యుడు భయ్యని ఊదగానే ఆ శబ్దానికి సప్త సముద్రాలు పూర్తిగా కలత చెంది వెనక్కి 8 మైళ్ళు వెళ్ళి మళ్ళీ ముందుకొచ్చేట ఆ వేగంతో దెబ్బతో ఎన్ని కెరటాలు వచ్చాయో ఆలోచించండి. 8 మైళ్ళు సముద్రుడు వెనక్కి ముందుకు పొంగి పెద్ద కెరటాలు విసిరిపెట్టాడు. అల్పద్రోణులు సరిపోవు, అధిక ద్రోణయ్యింది. కుల పర్వతాలనే పర్వతాలు, మేరు పర్వతం, వింధ్య పర్వతం, హిమాలయ పర్వతాలు ఊగిపోయాయి. భూవలయం కంపించింది, దిక్కులు అల్లాడిపోయాయి. అమరావతి నగరం, ఇంద్రుడి యొక్క రాజధాని, స్వర్గ రాజధాని అమరావతి, ఇక్కడ అమరావతి గుంటూరు దగ్గరది కాదు, అది అదిరిపోయింది. పాతాళం కూడా క్షోభిల్లింది, పాములు లొంగలు తొట్టుకుని పడిపోయాయి. గ్రహాలు నక్షత్రాలు గతులు తప్పాయి. బ్రహ్మ కూడా జపంలో ఉన్నాడు, వణికాడు. ఎవడరా వీడని తీరా చూస్తే ఈయన వరణి దొంపదగా నాకే గుడ్డి బేదారెత్తింది, మిగతా వాళ్ళు చెప్పాల మాలల కింద పారేసి ఉంటారు ఈ పాటికి అనుకున్నాడు ఆయన. ఈ గుర్రాలు ఉంటాయిగా, ఆ గుర్రాలు నిశ్చేష్టితంబులై హయమయులు అవని చాప కట్టుకబడి, 4 గుర్రాలు డాములు పడిపోయాయి ఇలా బొక్కబోర్లో పడిపోయాయి. మొత్తం చాప కట్టంటేనే అలా పడిపోయాయి. ఉత్తర కుమారా అని చూసేసరికి ఆయనే ఉన్నాడు, మత్స్యక్షి తీసినందునుండు నొగలపై మ్రతినట్లు మృగ్గతిల జాగి బలితము మూర్చ పొంది. ఆ సీటు మీద రథం తోలడానికి సారథి కూర్చునేటటువంటి ఆ నొగల మీద పడి నాలుగు బయట పెట్టి నోట్లో చొంగగారుస్తూ వడిపెట్టి చేతులా పెట్టి గుడ్లులా పెట్టి గుడ్లు వెళ్ళకిత పెట్టి ఆ విధంగా బలిష్టమైన భయంకరమైన మూర్చ పొందాడు. అసలే ఆయనకి గుడ్డి దెబ్బ కాస్త దెబ్బకు పడిపోయాడు. మళ్ళీ లేవాల చూచి అర్జునుడు గుర్రాలు పడిపోయాయి, రథం జారిపోయింది, సారథి గారు ముందే మూర్చిపోయాడు, గుట్లు తేలేసాడు. అందుకని గబుక్కులు కిందకి దిగి ఆ గుర్రాలని నిమిరి అతి కష్టం మీద మొహం మీద నీళ్లు కొట్టి లేపి 4 పచ్చగడ్డి పరకలు అందించి లేపాడు. నూలు కొనం నివిరి బాగా నిమిరి అట్ట, నిమిరితే కొంచెం బలం వచ్చింది వాటికి. ఈయన గుర్రాలు గవగవరివి, అందువల్ల అలా పడిపోయాయి. అర్జునుడు గుర్రాలు అయితే వాటికి ఆ శక్తి తెలుసు. ఈ కుర్రాడి దగ్గరికి వచ్చాడు, మెల్లగా తలలేపి వికృతంబగు రూపము, వికృతం కళ్ళు గుట్లు చేతులు అన్ని చేరేసి పడిపోయాడు కదాగా, నోట్లోంచి వెళ్ళకి రక్తం కక్కున్నట్టుగాను. అందుకని వాడి దగ్గరకు వచ్చి బాగా నీళ్లు కొట్టి ఆ రూపం చక్క చేసి నేర్చి కౌగిలించుకుని బలవంతంగా లేపి నెత్తిమీదరెడ్డి కొట్టి ఊపిరిందో లేదు చూసి ఉప్పరు ముక్కుల్లో ముక్కు పెట్టి ఊది, ముక్కుల్లో నోరు పెట్టి ఊదాడు. నల్లగా లేచి, ఏమయ్యా పెద్ద పెద్ద సైన్యాలతో పరిచయం కలిగిన ఓ రాజకుమార, శంఖధ్వానాలు మృదంగధ్వానాలు ఏనుగుల కేంకారాలు కొత్తవా, దీనికి భయపడతావేంటి? రాజులు వీటినే వినాలి, చేత్తో బాంబులు పేల్చడానికి సిద్ధపడాలి, పిరంగులు పేల్చాలి, ధైర్యం వహించు. ఈ మతానికి ఒడిగిపోతావేంటంటే ఆయన చాలా తెలివైనవాడు. అన్నవుడు మత్స్యరాజసుతుడా అతన్ని కిట్లను తొల్లి శంఖ నిస్వనములు విందు, పేరుల రవంబులు విందు, కరీంద్ర బ్రూహిత ధ్వనులును విందు, అద్భుత విధంబుగా ఇట్లవి ఎల్ల చిత్తమోహన మునరింపజాలునే, మహానినదం విధి ఓర్వవచ్చునే. అప్పుడు ఉత్తరుడు అర్జునుడితో ఇలా అన్నాడు, పూర్వం శంఖాల శబ్దాలు విన్నా, పేరుల ధ్వనులు విన్నా, గజ కేంకారాలు విన్నా, కానీ అవన్నీ ఇంత ఆశ్చర్యకరంగా గుండెలు బేదారెత్తించలేకపోయాయి, చిత్తభ్రాంతి కలిగించలేకపోయాయి. ఇది చాలా పెద్ద ధ్వని, సహించలేను. ఓరి నాయన నేనే కాదు, బహుశా దేవతలు కూడా వణికి ఉంటారు. ఇప్పుడు చెబుతున్నాడు తన బాధ, చెవుల విసిల్, చెవులు చిల్లులు పడిపోయాయి, నాకేం వినపట్ల, మిషన్ పెట్టుకోవాల్సి వస్తోంది. దిశల్ తిరిగే దిక్కులు గిరగిరా తిరిగాయి, అంటే ఈయన కళ్ళు బయర్లు గమ్మాయి. దిక్కులు తిరిగే అంటే అర్థం ఈయనకే కళ్ళు తిరిగాయి అనమాట. చిత్తము నీరైపోయే నాకు గుండె నీరైపోయింది, ఈ రవమున ఈ మహోగ్ర కపిరాజ పతాకయు చూడ్కి చీకటుల్ గవియగ్రాలుడు. అమ్మ ఇవన్నీ ఒక ఎత్తు, ఈ శబ్దంతో గుండె నీరైపోయిందంటే పైన కపిరాజు జెండా మీద కపిరాజు గారు రెపరెపరెపలు ఆడిపోయితున్నాడు. ఆ కపిధ్వజం ఆ జెండా మీద ఉండే ఆంజనేయస్వామి గుర్తు నా చూపులు చీకట్లో ఎలా చేస్తుంది అంటే అంత కాంతిగా ఉంది. జెండాకేసి చూస్తేనే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. మనం సూర్యుడికేసి చూస్తే కళ్ళు కనపడవు కాసేపు. ఆ హనుమత్ పతాకం కూడా అలాగే ఉంది, భయంగా ఉంది నాకు. భవదఖండిత తేజము పర్వి ఆత్మకున్ వివశత చేయుచున్నది, పైన భయంగా ఉందని నీకే చూస్తే నీ తేజస్సు కూడా నా మనస్సుని నిశ్చేష్టపరుస్తోంది, మోహం కలిగిస్తోంది, మోర్చొస్తోంది. వ్యాకులత. విహ్వల భావము మాన నేర్చునే, నా భయం పోతుందా, మళ్ళీ కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు, అనగా కళ్ళు తిరగనివ్వకు నాయన, కూల్ డ్రింక్ ఇప్పిస్తాను, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండని, కష్టపెట్టి మళ్ళీ శంఖం ఊదేట, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడండి, రెండోసారి శంఖం కూడా కొంచెం తగ్గించాడు, ఈయన ధ్వని వాల్యూమ్ తగ్గించాడు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టు, వీడికి అలవాటు పడాలి. అందుకని మళ్ళీ మళ్ళీ ఊదుతూ ఈయన ఓ పక్కన రథాల యొక్క ఇరుసుల శబ్దం, మరో పక్కన అల్లుతాళ్ళు అవుతున్నాడు ధనుస్సుల వెనక్కి, డమ్ డమ్ అని శబ్దం వస్తుందా, ఇలా శబ్దం చేసుకుంటూ శంఖం ఊదుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆచార్యుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడి కేసి తిరిగి ఇలా అన్నాడు,
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.